భగవాన్ కుటుంబంలో ముఖ్యుడు, నాకు అత్యంత సన్నిహితులు, సహచరులు రామచంద్ర గారు ఊర్లో ఉన్న పరంగా రావటం జరిగింది. అజ్ఞానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అతి దీక్ష సుశీలందరూ కానీ కార్యక్రమం అయిన తర్వాత భగవాన్ ప్రసాద్ పెంచిపెట్టడానికి ఏర్పాట్ల సందర్భంగా చేశారు. రామచంద్రరావు గారికి, సుశీలమ్మ గారికి, సుందరమ్మ గారికి, మిగతా వడ్డానపాలెం భక్తులందరికీ, ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులకి వచ్చి సభను జయప్రదం చేస్తున్నందుకు వారందరూ కూడా నా నిండు మనస్థితి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. మన జ్ఞానం తర్వాత సహకరిస్తాయి దుర్గుణాలకు అనుకుంటే అది జ్ఞానానికి దూరం అవుతాం. అంటే ఆరోగ్య కాదు అజ్ఞానాన్ని అడుగులో తూరుకుపోతాం. నాకు రాత్రులు చప్పనలు వస్తాయి చూడండి, అవి పొట్టి జీవితాలు. మనం జీవించే జీవితాలు పొరుగు జీవితాలు, ఇది మనం జీవించే జీవితాలను పొరుగు జీవితాలు. రాత్రులు చప్పనలు వస్తాయి కదా మనకి, అవి పొట్టి జీవితాలు, అవి కొరత ఈ పొరుగు. అంటే అంతకంటే ఏం తేడా? దీనికి తోడ శరీరం ఉన్నారు, దాని సూక్ష్మ శరీరం ఉన్నారు. అంటే ఇది శరీరమే, అది శరీరం ఉన్నారు. అంటే మనస్సులు కూడా శరీరం ఉన్నారు. కారణం ఏంటి? దీని శరీరం ఉన్నారు, ఈ పంచభూతాలతో తయారైన ఈ శరీరం లోపల మనస్సు అని అవుతుంది. దానికి కూడా కాదు అంత పరిభాషలో శరీరం, సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ, ఇంగ్లీష్లో సటిల్ బాడీ అంటారు. అది కూడా శరీరమే అన్నారు. మనస్సు వచ్చిండ్రు, అది కూడా శరీరం. ఎందుకైంది? ఇంకేనా, అది కూడా శరీరమే. మనం ఈ శరీరంతో చేసే పనులు విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరంతో మనం మంచి చేసినా, చెడ్డ చేసినా, రాగంగా ఉన్నా, ద్వేషంగా ఉన్నా, కామక్రోధాలతో ఉన్నా, రాగద్వేషాలతో ఉన్నా, ఈ శరీరంతో చేసే పనులు వల్ల ఆ శరీరం తయారవుతాం. అందుకే దీని స్థూల శరీరం ఉన్నారు, దాని సూక్ష్మ శరీరం ఉన్నారు. మనసులు కూడా శరీరం ఉన్నారు. ఇంకా శరీరం ఉన్నారంటే ఈ శరీరంతో చేసే పనులు బట్టే తయారవుతాను. అయితే మనకి ఇది స్థూల శరీరం నాశనం అవుతూ ఉంటుంది. అవటానికి స్థూల శరీరం ఎంత అబద్ధం, సూక్ష్మ శరీరం కూడా అంతే అవ్వదు. నేను భగవద్గీతలో కూడా భగవంతుడు చెబుతున్నాడు, నీకు జన్మలు ఉన్నాయి, నాకు జన్మలు ఉన్నాయి. నువ్వు పూర్వం అనేక జన్మలు ఇచ్చావు, నీలాగే నేను కూడా పూర్వం అనేక జన్మలు ఇచ్చాను అని ఒకచోట చెప్పాడు గీత. మరొక చోట ఏం చెప్పాడంటే, ఉన్నది ఒకటి సత్యం, అది ఆత్మ, దానికి జన్మ లేదన్నాడు. మీరు ఏది ఉంటుంది? రెండు భగవంతుడు చెప్పిన మాటలే. పూర్వం అనేక జన్మలు ఇస్తావు, నీలాగే నేను జన్మలు ఇచ్చాను, భవిష్యత్తు దానికి జన్మలు ఎత్తబోతున్నావు నేను అంతే. అయితే నీకు నాకు తేడా ఏంటంటే, నీ జన్మలని నాకు తెలుసు, నీ జన్మలని నాకు తెలుసు, నువ్వు ఏ జన్మలో నుంచి ఇక్కడికి వచ్చావు నీకు తెలియదు, అంతే తేడా అని చెప్పిన భగవంతుడే. మరుగుచూడా ఉన్నది ఒకటే నిజం, అది ఆత్మ, అది సత్యం, దానికి జన్మ లేదు, మరణం లేదు, అది శాశ్వతమైన వస్తువు. దాని అనుభవంలో తీసుకున్న వాడే జ్ఞానం ఒకటే. మరొక సందర్భంలో భగవంతుడు చెప్పాడు, రెండు భగవంతుడికి చెప్పాడు, ఏది నిజం? ఉంది రెండు నిజాలు ఉంటాయి అక్కడ, రెండు నిజాలు ఉంటాయి. నిజంగా ఎప్పుడు ఒకటిగా ఉంటుంది కాదు, రెండు నిజాలు ఉంటాయి. అంటే వ్యవహారిక దశలో మనకు ఎలా కూర్చున్నాం, ఇదే వ్యవహారిక సత్యం. ఇలాగ ఇప్పుడు ఈ జన్మలో ఎలా ఉన్నాము, మరొక జన్మలో కూడా ఎలాగో ఉండొచ్చు. అంటే ఈ దేహం యొక్క చేష్టలే సూక్ష్మదేహం తయారవుతాను. అయితే ఇది నిజం కాదు, అది నిజం కాదు, సూక్ష్మదేహం కూడా నిజం కాదు. దానికి ఈ శరీరం పనిచేయడం మానేసిన తర్వాత, యంత్రం పనిచేయడం మానేసినప్పుడు సహజంగా పడిపోతుంది. పనిచేస్తుంది, పనిచేసినంత కాలం పనిచేస్తుందని ఎందుకు చూడండి? పనిచేసినంత కాలం పనిచేస్తే తర్వాత ముసలైపోతుంది. ఈ దేహాలు కూడా అంతే, పనిచేసినంత కాలం పనిచేస్తే తర్వాత జీర్ణం అయిపోతుంది, పడిపోతుంది. కానీ శరీరంతో చేస్తున్నప్పుడు పనుల యొక్క ప్రభావం సూక్ష్మ శరీరం తయారైంది కదా, శరీరంగా ఈ స్థూల శరీరం గురించే సూక్ష్మ శరీరం తయారవుతుంది. శరీరాన్ని చతిల బాలి అని అంటారు. దీన్ని మనస్సు అనే సూక్ష్మ శరీరం ఎలా పిలుస్తారు, ఈ స్థూల శరీరం గురించి తయారవుతారు. అది మనకి మరణించే టైంలో ఈ శరీరం మనకి స్వప్నాలు వస్తుంటాయి చూడండి. మన వడ్డవన పాలన ఉంటాం, ఎక్కడికే వెళ్ళినట్టు ఎక్కడికో తిరిగినట్టు స్వప్నాలు వస్తుంటాయి. ఈ శరీరం మంత్రంలో ఉంటుంది. ఆ శరీరం, ఆ లోపల శరీరం ఉందంటే చూసే అది ఇంకో శరీరం తొడుక్కుని తిరుగుతూ ఉంటుంది. ఈ శరీరం ఎక్కడ ఉంటుంది? ఈ శరీరం తీసుకెళ్ళదు. అది ఆ స్వప్నాలు ఇంకో శరీరం తొడుక్కుని ఎక్కడికెక్కడికొక్కడ తీసుకెళ్తాం. ఇది కూడా స్వప్నమే. ఈ స్థూల దేహంలో మనం ఉండటం కూడా స్వప్నమే. సూక్ష్మమైన స్వప్నాలు వచ్చినప్పుడు ఇంకో కొత్త దేహాన్ని తొడుక్కుని ఈ మనిషి ఆ దేహాలుగా అన్ని తిరిగి వస్తుంది. అదంతా వాసన బట్టే. నిన్న సుందరరావు గారు నన్ను సాయంత్రం ప్రశ్న అడిగారు, అంటే కొంతమందికి అధికారం ఎందుకు చాలా వ్యామోహం ఉంటుంది, కొంతమందికి ధనం ఎందుకు విపరీతమైన వ్యామోహం ఉంటుంది, కొంతమందికి కీర్తి ఎందుకు చాలా వ్యామోహం ఉంటుంది. ఎందుకు చేస్తుంటారు, ఏం చేసుకుంటారండి, కీర్తిని ఏం చేసుకుంటారు, కొంతమంది అవసరాలు సరిపోయిన మించిన ధనం ఉంటే మనం ఏం చేసుకుంటాం, అధికారం ఏం చేసుకుంటాం, ఇలా ఎందుకు ఎక్కువ మోహపడుతున్నారు అని సూర్యనారాయణ గారు అడిగారు. అది ఏంటని యథార్థం కాదండి, మన టెండెన్స్ తీసి మన వాసన మనకి కీర్తి ఎందుకు కాంక్ష ఉందనుకున్న కీర్తి నిజంగా దానికి ప్రాణం లేదు, మన వాసన దానికి ప్రాణం ఇచ్చి దానికోసం జీవిస్తాం. యథార్థం చెప్పాలంటే మనకు పనంత ఏమీ పని లేదు, ఉన్నది ఒకటే పని, అది ఆత్మను దర్శించడమే పని. దానికి దానితో సమానమైన పని కానీ దానికి మించిన పని కానీ అసలు లేని లేదు. ఒక ఆత్మని విడిచిపెట్టి మీరు జీవితంలో ఏదో సాధించామని మీరు అనుకుంటే అది స్వప్నం తెలుసు. ఈ జాగ్రత్త అవస్థకి, ఈ స్వప్నావస్థకి, స్వప్నావస్థకి, సుక్షిప్త అవస్థకి దాటి ఉన్నది ఆత్మ ఒకటే. ఆ ఆత్మలోనే ఈ మూడు అవస్థలు జరుగుతున్నాయి. మీరు ఆత్మను విడిచిపెట్టి ఎంత గొప్ప కార్యం సాధించినప్పటికీ, ఎంత గొప్ప పని సాధించినప్పటికీ అది స్వప్నంతో సమానం. మీరు స్వప్నంలో కూడా గొప్ప గొప్ప పనులు చేసినట్టు మీకు కళ్ళు వస్తూ ఉంటాయి. ఎంతవరకు మీరు చాలా గొప్ప కార్యం చేశాం, చాలా గొప్ప పనులు పూర్తి చేశాం అనుకుంటారు, మీరు వచ్చిన తర్వాత ఎంత వచ్చింది. అలాగే మీకు జ్ఞానం కలిగే వరకు, ఆత్మ దర్శించే వరకు ఈ జీవితంలో మనం ఇన్ని సాధించామని సాధించామనుకుంటాం, కానీ ఇదంతా సత్యం. సోదర మహాశయ గారా, కొన్ని కఠిన సత్యాలు చెప్పవలసి ఉంటుంది. ఎంతకాలం అయితే నామరూపాలతో ఉండేటువంటి ప్రపంచం నిజమని మనకు అనిపిస్తూ ఉంటుందో, అంతకాలం ఎన్ని సాధన చేసినప్పటికీ మనసు లోపల పెద్ద నామరూపాలతో కనిపిస్తున్న ప్రపంచం అంతా ఎంతకాలం అయితే మనకు నిజంగా కనిపిస్తుందో మన మనసుకి, అంతకాలం కూడా ఎన్ని సాధన చేస్తున్నప్పటికీ మనల్ని తెలియకుండా మనల్ని ఒంటి పెట్టి మనల్ని మరిపించి గెలిపించి మనసు ఏదో రకంగా బయటకు వచ్చేస్తాం లోపంలో. మీరు లోపం నిజంగా కనిపిస్తున్నంత కాలం మీ మనసు ఎలా ఆరు చేయగలరు? జపం చేస్తారు, నామం చేస్తారు, జపం 5 నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు చేస్తారు. ఆ సత్యం అనేది ఎక్కడ ఉందో తెలియనప్పుడు మీకు నామరూపాల వైపుకి వచ్చేస్తాం. నామరూపాత్మకమైన తిని బుద్ధి కలుగుతా ఉంటుంది సహజం, కానీ ఈ నామరూపాత్మైన బుద్ధి అంతా కూడా నిజం కాదు. మనిషి పుట్టుకతోటే ప్రతి వాడి గుణాలతో పుడతారు. నేను సుమినాండాలు అడిగిన ప్రశ్న అంటే దానికి సమాధానం చెప్తాను. ప్రతి వాడు కొన్ని వాసనతో పుడతాడు, ఆ వాసన చుట్టాలనుకుంటారు. ప్రతి వాళ్ళు మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, మన ఇంటిలో చుట్టాలను గౌరవిస్తుంటే వాళ్ళు అలాగ ఉంటారు. చాలా మర్యాదలు చేస్తాం అనుకున్న చుట్టాలని వాళ్ళు అలాగే ఉంటారు. అలా మనం ఏం చేస్తున్నాం? నామం చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, యాత్రలు తిరుగుతున్నాం, కానీ మనలో ఉన్న వాసన మనకి చుట్టాలని చూస్తాం. మీ అజ్ఞానం ఎలా పోతుంది? అజ్ఞానం పోవడమే సమస్య లేదు, మనం అట్లా అతిథిని అనుకుంటున్నాం. మన అతిథి ఎవరంటే నిజంగా భగవంతుడు మన అతిథి కాదు, కాదు భగవంతుడు మన బంధువు కాదు, మన వాసనలే మన బంధువు. అందుకే మనం ఇలాగ అజ్ఞాన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం, ఇలా శరీరాలు పడిపోతాం, శరీరాలు ముసలి అవుతాయి, శరీరాలు పడిపోతాయి, మరి కొత్త శరీరాలు వస్తూ ఉంటాయి. అంటే లోపల ఉన్న వాసనని మనం బాగా నీరెస్ట్ అండ్ డీరెస్ట్ బంధువులే వాళ్ళ ఆక్షయంగా వాటిని ప్రేమించుకుంటూ వాటి కోసం జీవిస్తారు. మీకు ఎంత బాగున్నాయి అనిపిస్తుంది కొంతమందికి, కొంతమందికి ఏమి నచ్చలేదు నాకు అనిపిస్తుంది, రెండు అవద్దు. ఎందుకంటే నేను చెప్పి మాటలు మీ సంస్కారానికి అనుగుణంగా ఉంటే మీకు బాగుంటుంది అనిపిస్తుంది, నిజమైనా నేను చెప్పి అబద్ధమైనప్పటికీ మీ సంస్కారానికి అనుగుణంగా ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. నేను చెప్పింది నిజమైనప్పటికీ మీ సంస్కారానికి అనుగుణంగా లేకపోతే ఏమి బాగోలేదు అనిపిస్తుంది. మన మనసులో ఉన్న సంస్కారాలని, వాసల్ని, తలపుల్ని, ఊగల్ని మూట కట్టి ఓ పక్కన పెట్టి పెడిపి పెట్టి మన శాస్త్రాన్ని వినాలి, కానీ మన వాసం లోపల పెట్టిన శాస్త్రాన్ని వింటి ఈ శాస్త్రం ఏమి అందులో ఏముందో మనం గోరలోకి వెళ్ళదు, హృదయంలోకి వెళ్ళదు. ఈ మన తలపుల్ని మూట కట్టవలసింది, మూట కట్టి మూట పక్కన పెట్టవలసింది. పెట్టి అది ఎదుటివాడు గురువు చెప్పినప్పటికీ, శాస్త్రం చెప్పినప్పటికీ, భగవంతుడు చెప్పినప్పటికీ ఆ మాత్రం నిర్మలమైన మనస్తోటి పరిశుద్ధమైన హృదయంతో ఆ మాటలు వెళ్ళాలి. ఇందుకే ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు కొన్ని సంస్కారాలతో పుడతాడు, ఆ సంస్కారాల కోసం జీవిస్తాడు, ఆ సంస్కారాల కోసం డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు, కాలాన్ని ఖర్చు పెట్టుకుంటాడు, మొత్తం జీవితం అంతా వృధా చేసుకుంటాడు, ఆ సంస్కారాలని స్మరిస్తూనే మరణిస్తాడు. భగవద్గీతలో మాట చెప్పాడు, నన్ను స్మరించే వాళ్ళకి, మరణించేటప్పుడు నన్ను స్మరించే వాళ్ళకి ఉత్తర జన్మ గొప్ప జన్మ వస్తుందని, వాళ్ళకు మోక్షాన్ని ఇస్తానని చెప్పాడు. జీవితం పొడిగిన ఎవరైతే భగవంతుని స్మరిస్తున్నాడో వారు మరణించేటంలో భగవంతుని స్మరించగల, కానీ జీవితం పొడిగిన అలవాటు లేని వాడు ఎన్నడు మరణ టైంలో భగవంతుని స్మరించడు. ఇలా ఎవరన్నా పక్కన ముసలమ్మ కూర్చొని రామారామ అనిపించినా వాళ్ళు రామారామ అన్నారు హృదయానికి ఏం సంబంధం అని పిల్లలు కదుగుతాయి. ఈ సూక్ష్మ శరీరాన్ని, ఈ సూక్ష్మ శరీరం వాసన లెక్క మయం, వాసనలు సంస్కారాలు తలంపులు ఇంటి మయమే సూక్ష్మ శరీరం. అది ఎలా వస్తున్నాయి, ఎలా కారణమవుతున్నాయి లోపల మన శరీరంతో చేసే చేష్టలు, ఇంద్రియాలతో చేసే చేష్టల వల్ల సూక్ష్మ శరీరం తయారవుతుంది. మనం దేనికోసం జీవిస్తున్నామంటే, నిజం కోసం జీవించటం లేదు, ఆత్మ కోసం జీవించటం లేదు, మన వాసనని సంతృప్తిపరచుకోవడం కోసం జీవిస్తుంది. ప్రతి మనిషికి పుట్టినప్పుడే శత్రువులు తొడుగుపడతాడు, వాళ్ళకి రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అరువులు శత్రువులు ఎవరికి. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఆ శత్రువు తొడుగుపడతాడు, ఆ శత్రువులు ఇంకా స్నేహితుడికి అభివృద్ధి చేసుకుంటాడు, అభివృద్ధి చేసుకునే తాను పుట్టినప్పటికంటే రాగద్వేషాన్ని పెంచుకుని మరణించే టైంలో మరణిస్తాడు. అంటే ఆ రోజు కాదు, అజ్ఞానం తెలుగు కాకం, ఆ జన్మకు ఆ జన్మ అవిద్య పెరుగుతుంది. అంటే రాజాజు వారు చెప్పేది ఏమిటంటే, అన్ని చెడ్డ గుణాల్లోకి లోభిత్వం కూడా చాలా చెడ్డ గుణం. ఇందులో చిన్న రహస్యం ఉంది, మీరు ఎవరిని విమర్శించడం మానేయండి. ఎవరిని విమర్శించదు జీవితంలో, ఎందుచేతంటే ఎక్కువ కోపం ఉన్న మనిషి ఏమనుకుంటాడంటే లోభిత్వం ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యస్తాడు. ఎక్కువ లోభిత్వం ఉన్న మనిషి ఏం చేస్తాడంటే ఎక్కువ కోపం ఉన్న మనిషిని ఆక్షేపిస్తూ ఉంటాడు. రెండు నష్టాయి, తనలో ఉన్న బలహీనత, తనలో ఉన్న బలహీనత, దాని తనలో ఉన్న బలహీనత గురించి వాడు పట్టించుకోడు, ఎవరి వాళ్ళు ఉన్న బలహీనతను పెద్దది చేసి చూపిస్తాడు. ఇది మానవులో ఉన్న తప్పు, తనలో ఉన్న బలహీనతను పట్టించుకోడు, ఎవరి వాళ్ళు ఉన్న బలహీనతను పెద్దది చేసి చూపిస్తాడు. దానికి ఇది కలిసి వచ్చింది విలువ. అంచేత ఈ బలహీనతలన్నీ కూడా జన్మత వస్తున్నాయి. అవి ఎవరో బలహీనతలు వాడు జాగ్రత్తగా పరిశీలించుకుని చూసుకుని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రతి వాడికి సుఖం కావాలి, ప్రతి వాడికి శాంతి కావాలి, కానీ ఎవడు సుఖాన్ని అనుభవించడం లేదు, ఎవడు శాంతిని అనుభవించడం లేదు. పూర్వం కంటే భోగవస్తులన్నీ పెరిగిపోయాయి. పూర్వం కార్లు లేవు, రైళ్లు లేవు, విమానాలు లేవు. ఇప్పుడు కార్లు వచ్చినాయి, రైళ్లు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి. మన ఇంద్రియాలకు భోగాలకు అనుకోవాలనేటువంటి కంఫర్ట్స్ అన్ని వచ్చినాయి. పూర్వం కంటే అన్నీ పెరిగినాయి, కానీ మీకు ఎక్కడ ఏ దేశంలో మీకు శాంతి కనపడదు, సుఖం కనపడదు. మీరు జాగ్రత్తగా పరిశీలన చూస్తే ఏ దేశంలోని ఏ మనిషిలోని మీకు శాంతి కనపడతాడు. ప్రతి మనిషి భోగాన్ని కోరుకుంటారు, ఇంకొక భోగాన్ని కోరుకుంటున్నాడు. భోగంలో సుఖం ఉందని మీరు అనుకుంటారు, కానీ అక్కడ సుఖం లేదు. భోగాన్ని కోరుకుంటాడు, భోగాన్ని కోరుకుని మనిషిని ఎవరైనా చూశారు మీరు, స్త్రీని కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా ప్రతి వాడు భోగాన్ని కోరుకుంటాడు. డబ్బు కూడా ఎందుకు సంపాదించాలి, డబ్బు ఉంటుంది కానీ భోగం రాదు. డబ్బు లేని వాడు భోగాన్ని ఎలా అనుభవిస్తాడు, అనుభవించలేడు. అంటే డబ్బు సంపాదించాలి, భోగం అనుభవించాలంటే డబ్బు సంపాదించాలి. అంచేత ఈ భోగం అనిపించేటప్పుడు, భోగం అనిపించడం ద్వారా మనం సుఖాన్ని పొందుతాము అనుకుంటారు, కానీ భోగం అనిపించిన ద్వారా వాళ్ళకి దుఃఖం పెరుగుతుంది. సుఖం పెరగదు, దుఃఖం పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది. దేని ద్వారా? భోగం ఉండదు. కానీ ప్రతి జీవుడు భోగం అనిపిస్తాడు, భోగం కావాలని కోరుకుంటారు. కానీ భోగం వాడిని బంధిస్తుందన్న సంగతి ఎవరికి తెలియదు, ఏ అజ్ఞానికి తెలియదు. అది అజ్ఞానాన్ని పెంచుకుని ఆ కారు పెంచుకుని బయటపడ్డ వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఈ భోగమే శాంతి, భోగం వల్లే మనకు శాంతి కలుగుతుంది, భోగం వల్లే మనకు సుఖం కలుగుతుంది, భోగం వల్లే మనం శాశ్వతమైన సుఖాన్ని పొందొచ్చు అనుకుంటారు. కానీ భోగం యొక్క గర్భంలో దుఃఖం ఉందని, భోగం యొక్క గర్భంలో నరకం ఉందని, భోగం అనేక జన్మల్ని నరకంలో పెడుతుందని, నీ జాతి జన్మలు నీ జాతి నీ జన్మలకి భోగం తరువు కలిపిన సంగతి ఈ జీవుడికి తెలియదు. ఈ రాజదేశాలు కామక్రోధాలు అని జీవలక్షణాలు, జీవలక్షణాల నుంచి మనిషికి ఏమి జ్ఞానం కలగడానికి అవకాశం లేదు. సాధనంటే ఏం లేదు, మనలోని జీవలక్షణాలను పోగొట్టుకోవడానికి సాధన. మన హృదయంలో భగవంతుడు ఉన్నారు. ఏంటి మీరు ఎవరు నేను తెలుసుకుని, మనం బయట కనిపిస్తున్నదంత అబద్ధమే. హృదయంలో ఉన్న భగవంతుడు ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నాడు. ఒక్కటేనా మీరు ఈ జన్మలో కాకపోయినా కోటి జన్మలు ఎక్కిన తర్వాత కూడా ఇక్కడ రావాల్సిందే, రోజు రేపు రోజు రావాల్సిందే. ఉన్నది ఒకటే నిజం, అది హృదయంలో ఆత్మరూపంలో ప్రకాశిస్తుంది. ఇది ఎంతకాలం అయితే మనకు తెలియదు, మీరు ఏ గుళ్ళో తిరిగినా, ఏ గోపురం చుట్టూ తిరిగినా, ఏ నదిలో స్నానం చేసినా, ఈ సత్యం దగ్గరికి మీరు వచ్చే వరకు, ఈ సత్యం దగ్గర మీ మనసు అణిగిపోయే వరకు, సత్యం దగ్గర మీ మనసు అణిగిపోయే వరకు మన మాయ చక్రం నుంచి తిరుగుతూ రావాల్సి మాయని కాచుకోమన్న కలిసి ఆ విషయాన్ని బయటకు లాక్కోవడం కోసం మనం చేసే సాధనలేదు. మాయలు మాయని తాచుకో మనం కలిసింది, ఆ విషయాన్ని బయటకు తీసుకోవడం కోసం, బయటకు పిండి కోసం పిండుకోవడం కోసం మనం చేసే సాధన. భగవంతుడు మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నారు కదా, ఇంకేంటి మీరు తెలుసుకునేటప్పుడు. ఇప్పుడు చెప్పండి, మీరు బాగా ప్రశాంతంగా ఆలోచించండి. అందరు హృదయాల్లోనూ ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నానని చెప్పారు కదా, ఆత్మ ఇక్కడ ఉంది కదా, అంటే మీరు సాధించేది ఏంటి? అసలు ఉన్న వాళ్ళ ఇంటికి పెట్టండి, మీకు వెంటనే సత్యం దక్షిణ ఒకసారి నాకు అనిపిస్తుంది, ఉపనిషత్తులు చెప్పారు దీన్ని ఎంతో ధైర్యం కావాలి, ఇక్కడ నా ఆత్మను తెలుసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి అని ఉపనిషత్తులు కూడా చెప్పారు. కానీ నా వ్యక్తిగత ఎప్పుడు నాకు అనిపిస్తుంది నన్ను నేను తెలుసుకోవడానికి నాకు ధైర్యం ఏంటి. భగవద్గీతలో చెప్పాడు, ఉపనిషత్తులో చెప్పాడు, నేను తెలుసుకోవడానికి ఎంతో ధైర్యం ఉంటేనే కానీ తెలుసుకోలేవా. నాకేమనిపిస్తుందంటే నన్ను నేను తెలుసుకోవడానికి నాకు ధైర్యం చూడు పని ఉందని అనిపిస్తుంది. ఈ విధంగా మాటలు చెప్పాలంటే కాదు నాకు ధైర్యం కావాలన్నా, నన్ను నేను తెలుసుకోవడానికి నాకు ధైర్యం ఎందుకు వెళ్ళేసుకుంటాను, నాకు ధైర్యం కావాలనుకుంటుంది. ఇక్కడ సత్యం మనకి అడ్డుపడదు, ఏం చేస్తాను హృదయంలో ఉన్న ఆత్మని మనం గుర్తించలేకపోతున్నాం. ఇక సజీవంగా ప్రకాశిస్తుంది అది, అయ్యా ఉన్నది ఒకటి ఒకటే నిజం కదా, అది ఎందుకు చేత దీన్ని గుర్తించలేకపోతున్నాం అంటే మన సంస్కారాలు ఈ రాగద్వేషాలు అడ్డు వస్తాయి. మనం దీన్ని గుర్తించలేదు, ఈ రాగద్వేషాలను బయటకు తెలియజేసుకోవడం కోసం సాధనలు పూజలు చెప్పాలి. ఈనాటికైనా ఏ నాటికైనా మీ మనస్సు అనాత్మ ఎక్కువ ప్రయాణం చేస్తామంట కాదు, అనాత్మ గురించి ఆలోచిస్తామంట కాదు, అనాత్మను ఆశిస్తున్నంత కాదు ఈ మారు చక్రం నుంచి బయటపడే అవకాశాలు ఏంటండి. అది మనస్సు కూడా ప్రకృతే, అది దేని గురించి ఆలోచిస్తుంది, ప్రకృతి గురించి ఆలోచిస్తుంది. నీ మనస్సు నీకు, నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఏంటి అంటే అర్థమైన నా మనస్సు కనుక శుద్ధ మనస్సు అయితే అది నాకు దారి చూపిస్తున్న ఆత్మైతే, నా మనస్సు కనుక అశుద్ధ మనస్సు అయితే ప్రకృతులు లాగా ఈ వడ్లవాన కాలంలో 4,000,000 మంది జనం ఉన్నారనుకోండి, ఈ 4,000,000 మంది జనం నాకు వ్యతిరేకంగా ఉన్నారు అనుకోండి, మాట నా ఎవరు ఓటు లేరు, ఈ 4,000,000 మంది జనం నాకు వ్యతిరేకంగా ఉన్నారు, 4,000,000 మంది కంటే 40,000 మంది వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నా జ్ఞానానికి ఇది అడ్డు రాదు. అయితే నాకు జ్ఞానం కలగకుండా భగవంతుడు చెప్పిన ప్రకాశిస్తున్న భగవంతుడు ఉదయంలో ఆత్మగా ప్రకాశిస్తున్న జ్ఞానం నాకు ఎందుకు అందుబాటులో మీరు ఎవరైనా అడ్డస్తున్నారు నాకు, అది ఎవరైనా ఫలం అడ్డస్తుండే ఈ ప్రజలు అడ్డస్తున్నారా కాదు, నా మనస్సు నా ఇండియాలు అడ్డస్తుంది. జీవనంలో నుంచి బయటపెట్టడానికి ఎవరు అడ్డొస్తున్నారు, నా ఇంద్రియాలు అడ్డొస్తున్నాయి, నా మనస్సు అడ్డొస్తుంది, నా అహంకారం అడ్డొస్తుంది. బయట ప్రజలు ఎవరు అడ్డు రావడం లేదు, ఇక్కడ రావాలి మనం ఉండాలి, నా ఇంద్రియాలు నిర్మలంగా ఉండాలి, నా మనస్సు నిర్మలంగా ఉండాలి, నా ప్రాణం తిరిగిగా ఉండాలి, నా మనస్సు నిదానంగా ఉండాలి. నిదానం ఉంటే రాత్ర ఆత్మ ఎదుగు ప్రయాణం చేస్తారు, ముందు మనస్సులో కుదిరి రాదు, అప్పుడు మీరు ఆత్మ ఎదుగు ప్రయాణం చేస్తారు. సంసారం సంసారం ఒక చిన్న రహస్యం చేయటం మీరు మనసులో పెట్టుకుంటే ఇంటికి వెళ్ళాక ఇదే మంత్రం ఉంటుంది అన్న మనిషి, ఇదే మంత్రం ఇప్పుడు నేను మీరు చెప్పేదే మంత్రం. మీరు ఏమనుకుంటున్నారు సంసారం అంటే అసలు మీ ఇంటికి వెళ్ళిన మీ భర్త మీ పిల్లలు లేకపోతే మీ అత్తగారు మీ మామగారు ఎవరో సంసారం అంటే కదా, మీ ఇల్లు కాదు మీ దోళ్ళు అది మీ ఇంటి మీ కుటుంబ సభ్యులు సంసారం, అది విడిచిపెట్టి మీరు ఏదో రోజు చర్యలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా, అది మీరు సంసారం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారా. మీ కుటుంబ సభ్యులు మీ ఇల్లే సంసారం అనుకోని మాట వరుసు కనుకోండి, ఏదో రోజు మీ శరీరం పడిపోతుంది కదా, అది మీ సంసారం పోతుందా. మీకు అలా పుస్తకాల్లో చెప్పినప్పుడు ఇది నిజమే నిజం కాదు. సంసారం అంటే మన స్వార్థంతో చేసే ప్రతి పని సంసారం, మన స్వార్థంతో చేసే ప్రతి పని కూడా సంసారాన్ని తీసుకొచ్చు, అదే సంసారం. మనం ఉదయం లేచిన నగరు రాత్రి పొడుగునో చివరికి నిద్రలో కూడా స్వార్థం గురించి ఆలోచిస్తాను, నేను స్వార్థం గురించి ఆలోచిస్తాను, స్వార్థం కోసం నా శరీరాన్ని ఖర్చు పెడుతున్నాను, నా ఇంద్రియాలను ఖర్చు పెడుతున్నాను, ఇదే సంసారం. నేను ఎంతకాలం అయితే స్వార్థం అనే సుడిగుండంలో నుంచి బయటపడ్డాను అంతకాలం సంసారాలు నా కూడా నమస్తాను. కామ్యకర్మ అంతా సంసారం, అంటే కోరిక చోటు చేసే ప్రతి పని కూడా సంసారం. మనం కోరిక తోడు చేస్తున్నాం లేదా, కోరిక తోడు చేస్తున్నాం మన సంసారమే. విరుద్ధమైనటువంటి భగవంతుడు ఏం చెప్పాడు, నిష్కామ కర్మ చేయించాడు. ఏం చేస్తే నిష్కామ కర్మ చేయమని చెప్పాడు ఆయన, దీనివల్ల మనం నిష్కామ కర్మ చేయడానికి ఏమైనా కలిసి వస్తున్నా భగవంతుడికి, ఆయనకి ఏమైనా కలిసి రా, నువ్వు సంసారంలో బయట రా. కామ్యకర్మలు చేసేవాడు సంసారంలో దేవుడు పోతాడు, కూరుకు పోతాడు, నిష్కామ కర్మ చేసేవాడు సంసార చక్రం నుండి బయటకు వచ్చాడు. సవర మహాశయ గారా, మీరు ఇక్కడ పువ్వులతో దేవుని ఆరాధిస్తున్నారు, పలుతో దేవుని ఆరాధిస్తున్నారు, నోరుతో నామాలు చేస్తున్నారు, కానీ ప్రవర్తన ద్వారా ఎంతమంది ఆరాధిస్తున్నారు భగవంతుని? మీ ప్రవర్తన ద్వారా మీరు భగవంతుని ఆరాధించాలి. మంచి పువ్వులు దేవుడి దగ్గర పెట్టాలనుకున్నప్పుడు మన ప్రవర్తన మంచి ప్రవర్తనకు ఉండాలి కదా. మనం ప్రవర్తన ద్వారా ఎవరైతే ఇస్తున్నా ఆరాధిస్తున్నాడో వాడి జ్ఞానం. పువ్వులు అరటిపళ్ళు దేవుడికి ఇస్తున్నారు అనుకోండి, ఈ పువ్వులు ఇవ్వదే ఇవ్వదా, ఈ అరటిపళ్ళు ఇవ్వదే ఇవ్వదా. ఎప్పటికైనా మన అహంకారాన్ని కూడా ఈశ్వరుడికి సమర్పిస్తామని అలవాటు చేశారు, అది అరటిపళ్ళు దేవుడికి కావాలి, పువ్వులు కావాలి. ఈ పువ్వులు ఇవ్వదో ఇవ్వదా, అరటిపళ్ళు ఇవ్వదా, మన అహంకారం కూడా ఎప్పుడు నేర్చుకుంటాం. అందుకే ఈ పువ్వులు అక్కడ పువ్వులని అరటిపళ్ళు అని భగవంతుడి దగ్గర సమర్పించమని పెట్టారు. కానీ భగవాన్ అనివరట, నా మీద గుళ్ళు ఉన్న దేవుడు అంత అదృష్టవంతుడు, ముందు దేవుడికి పళ్ళు పట్టుకుని తిరమని అడగటం లేదు, కానీ నా దగ్గర పళ్ళు తీసుకొచ్చినాను తిరమని అంటున్నారు. అంటే నాకంటే దేవుడు గుండె ఉన్న దేవుడే ఎంతో అదృష్టం ఉంటుంది అక్కడ. ఆయన ఏం తిరమని ఉంటారు అక్కడ గుండె దేవుడిని, నాకంటే ఆయన అదృష్టం ఇంట్లో. కానీ నాకు పళ్ళు తెస్తున్నారు, దీన్ని నా కూడా చూసి పట్టిపోతే బాగుండని తినమంటున్నారు తెచ్చిన పళ్ళని. అంటే నాకంటే ఆయన పని చెప్తున్నా గుణాల స్వరూపేతులు ఎంతుందనుకో మీరు బాగా అర్థం చేసుకుని ఏమి కంగారు పడకండి, ఏమి తొందర లేదు. ఈ గడ్డి ఎంతుంది, ఆ గడ్డి ఇంట్లో ఒక్కొక్క గడ్డి పడక ఒక్కొక్క గడ్డి పడక లాగేంటి, ఇంకా ఏంటంటే ఏమన్నా అలాగే మన మనసులో ఉన్న వాసనలే ఈ కోరికలే కలిసి నోట కింద మనసు అది దాని ఒక్కో టెండెన్సీని ఒక్కో వాసనని ఒక్కో కోరికని బయటికి లాగేస్తే అంటాడు మనసు అంటే ఇది లేదు. ఒకే గడ్డి పడకను ఒక్కో గడ్డి పడకను లాగిస్తే గడ్డి ఏంటంటే ఏమంగా లేదు. మన మనసులో ఉన్న ఒకే కోరికను ఒకే తలంపును ఒక్కో తలంపును ఒక్కోటి ఒక్కోటి మనం ఒక్కోటి లాగేస్తే బయటికి అసలు మనసు అంటే అక్కడ లేని ఇది మనం కల్పించుకున్నది కానీ నూటికి నూరు పడాలి. ఈ శవానికి ఎంత పూజ చేస్తాం మనం, ఈ శవాన్ని ఆరాధిస్తాం, ఈ శవానికి మనం ఖర్చు పెట్టే కాలంలో కనీసం 100 ఉంటే శివుడి కోసం ఖర్చు పెట్టాం. ఈ శవానికి ఎంత అలంకారం చేస్తున్నాం, ఎంత కాలం ఖర్చు పెడుతున్నాం ఈ శవాని కోసం. ఈ శవాన్ కోసం మనం ఖర్చు పెట్టే కాలంలో కొంతకాలమైన శివుడిని తెలుసుకోవడానికి ఖర్చు పెట్టాం. భవిష్యత్తులో ఏమి మోయబోతున్నాం, ఏమి దేని గురించి ఆలోచిస్తున్నప్పటికీ స్వార్థనే కేంద్రంలో పెట్టుకుని మనిషి పనిచేస్తున్న కాలం వాడు కూడా సంసారం. మీరు అనుకున్నది మనకి సంసారం కాదు, ఆత్మకు పుట్టుకే లేదు. మరి మీరెవరు నేనే ఉన్నా మనకు తెలిసే వరకు మనం సాధన చేయలేదు. దాన్ని తెలుసుకోవడం కోసం ఈ మాటలు ఎందుకు కనిపిస్తాను మళ్ళీ ఒక్కసారి. నా హృదయంలో నిజంగా కనుక శాంతి ఉంటే బయట సుఖాలు చూసి బయట శాంతిని చూసినట్టు పని ఉంటుంది. బయట సుఖాల కోసం తిరుగుతున్నాను, నాకు ఇక్కడ శాంతి తెలియదు లేదా బయట శాంతి కోసం తిరుగుతున్నాను, నాకు బయట ఇక్కడ ఆనందం లేదు కాబట్టి బయట ఆనందాల కోసం తిరుగుతున్నాను. నాకు నిజమైన సుఖం నిజమైన శాంతి నిజమైన ఆనందం నా హృదయంలో ఉన్నప్పుడు ప్రకృతి మీరు పని ఉండదు. మీరు చాలా పనులు చేసుకుంటున్నారు కదా, డబ్బు కూడా సంపాదిస్తున్నారు కదా, ఎన్నో పనులు చేస్తున్నారు కదా, కీర్తిని కూడా సంపాదించుకుంటున్నారు కదా. జీవితం అంటే చాలా మంది ఏదో 2 రూపాయలు సంపాదించుకోవడం, కొన్ని కీర్తిని సంపాదించుకోవడం, నలుగురిలో గౌరవంగా తిరగటం ఇదే జీవితం అనుకుంటున్నారు. దురదృష్టం, ఏది గౌరవం, ఎవరికి గౌరవం, దానికారం అంటే గౌరవం ఎంతసేపు నిలబడుతుంది. 2 రూపాయలు సంపాదించుకోవటం, నలుగురిలోనూ గౌరవంగా తిరగటం, ఇదే కొంత భోగం అనిపించటం, ఇదే జీవితం. చాలా దురదృష్టం. నేనంటే మీకు ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేదని చెప్పండి. నా జీవితం మీకు నచ్చలేదనుకోండి, నచ్చలేదని చెప్పండి. నా మాటలు నచ్చలేదనుకోండి, నా మాటలు నచ్చలేదని చెప్పండి. నా ఆలోచన మీకు నచ్చలేదనుకోండి, నచ్చలేదని చెప్పండి. నేను చెప్పే పద్ధతి మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. నా అనుభవం అనమాట మీరు ఎవరి కాదనుకో, నా మనసు కూడా పడిపోవచ్చు, నా అనుభవం ఎక్కడ పడుతుంది, నా అనుభవాన్ని మీరు ఎలా దొంగలించండి, దొంగతనం చేయగలరు. అనుభవాన్ని పాలన ఊరేనేది లేదనంటే నాకు ఎలా అనిపిస్తుంది, మనం అందరం అడ్లో అనుభవంలో కూర్చుంది. అది ఊరనేది లేదని మీరు అందరూ చెబితే నాకు ఎలా అనిపిస్తుంది, ఆత్మ ఏదైనా కాదు మీరు ఎవరైనా చెప్పినా నాకు అంతే అనిపిస్తుంది. మనలో నిజంగా ప్రకాశిస్తున్న ఆత్మే ఇది నిజమైన అరుణాచలం. రెండు భక్తి, రెండు విషయం, ఈ మూడు ఈ తత్వంలో పైకి వస్తాయి. భక్తి వెక్కి పెట్టకూడదు, ధ్యానం వెక్కి పెట్టకూడదు. ఈ త్యాగాలు చేస్తున్నాం, ఏం త్యాగాలు, ఏం త్యాగాలు చేస్తున్నారు. మీరు వేరుగా ఉన్న వస్తువు మీరు ఎవరు త్యాగం అని చెప్పచ్చు, కానీ మీరు అనుకున్న వాసన ఒక వాసన ఎవరైనా ఎందుకు పెట్టగలరు, అది త్యాగం. మీకంటే వేరుగా ఉన్న ఒక వస్త్రాన్ని, మీకంటే వేరుగా ఉన్న ఒక ధనాన్ని మీరు త్యాగం చేయచ్చు, మీకంటే వేరుగా ఉన్న ఒక స్థలాన్ని మీరు త్యాగం చేయచ్చు, కానీ మీరు అనుకుంటున్నటువంటి వాసనని ఒక వాసన ఎవరైనా ఎందుకు పెట్టగలరు, అది త్యాగం. త్యాగం చేయండి ఎవరైనా ఒక వాసన ఇక్కడ ఎన్నిసార్లు అని చదవచ్చు గీత, కానీ త్యాగి కాను వాడికి గీత అర్థం కాదని చెప్పారు కదా. మీరు ఈ శతంలో ఈ గంట నుంచి మీరు ఎవరైనా ప్రయత్నం చేయండి, మనకు ఇష్టమైన సంస్కారం కానీ ఇష్టమైన వాసన కానీ ఒక వాసన సాధన చేసి నిన్న సంతృప్తి పరచడం చెప్పాలి. నాకు మాట్లాడారు సందర్శనం తీసుకు ఆచార్య వర్తిస్తారు, నిరంతరం భగవంతుని స్మరించాలి, భగవంతుడి యొక్క రూపాన్ని నిరంతరం స్మరించాలి, సజ్జన సందర్శనం చేయాలి. మీకున్న దాంట్లో ఎదుటివాడు కొంత దానం చేయమన్నాడు, భగవద్గీత రోజు చదవమన్నాడు, విష్ణు సహస్రనామాలు భగవద్గీత రోజు పారాయణం చేయమన్నాడు, భగవంతుడి రూపాన్ని నిరంతరం స్మరించమన్నాడు, మీకున్న దాంట్లో నీ కలుగున్న దాంట్లో నీ తోటి మానవుడికి సహాయం చేయమన్నాడు. నాకు కదా రాముడు కృష్ణుడు శివుడు ఎవరో కృష్ణుడు ఎవరు ఆధారం ఎవరు మీకు ఎవరు ఇష్టమైతే వారు వాళ్ళు నిజంగా నీకు ఇష్టం అయి ఉంటే నేను మనసు ఎందుకు వేశాను అక్కడి నుంచి? మీకెవరో భ్రష్టుడై వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా మీ మనసు నీ మనసు వాళ్ళంటే ఇష్టం అంటే మీకు మీ మనసు ఎందుకు చెదిరిపోతుంది అక్కడ నుంచి? మరి ప్రీతిని చూడడం, మీరు ప్రీతిని చూడ మీ మనసు అసలు ఆ దేవుడి దగ్గర నుంచి ఎందుకు కదులుతాను? ఇప్పుడు మీ మనసు నమ్మినట్టుగా నటిస్తాను, మీ ఇష్టదైవాన్ని కూడా మీ మనసుడికి నమ్మినట్టు నటిస్తాను అంటే మొదలు కాదు. నిజంగా మనకు విశ్వాసం ఉంటే మరి మన జీవితం ఆయన కోసం ఇంటికి జీవించండి. మన స్వార్థం కోసం జీవిస్తున్నాం, అదే మన సంసారం కోసం జీవిస్తున్నాం, భగవంతుడి కోసం జీవిస్తున్నాం. మన గాలి విపరీతంగా గాలి వేస్తుంటే విషయం కరెక్ట్ పనిలేదు, శాంతుడు పనిలేదు. గాలి బాగా వేస్తాం అనుకోండి, విషయం కరెక్ట్ పనిలేదు, శాంతుడు కూడా పనిలేదు. సత్పురుషుడు సహవాసం చేస్తే అసలు మీరు సాధన చూడండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే విపరీతమైన శాంతిని మీరు అనిపిస్తారు వారు మహాత్ములు. కూర్చున్నప్పుడు శాంతి వస్తుందో వారే నిజమైన మహాత్ములు. మీ ఇంద్రియాలని ఎట్లా మర్చిపోతారు? ఏ మహాత్ముడి దగ్గర కూర్చుంటే మీ మనస్సును మీ ఇంద్రియాలని మీ శరీరాన్ని కూడా మర్చిపోతారు వారే మహాత్ములు. సైంటిస్ట్ మీరు సజ్జన సహవాసం చేయడం కోసం అవసరం అయితే ప్రపంచం యొక్క అంశులు కాకపోవడం ఎవరి అహంకారం చెప్పాలి, మనమే తెలియని వాళ్ళు అనుకుంటాం. ఎవరి నూతులు వారు కాపురం చేస్తారు, అందుకే స్వామి వివేకానందని చెప్పినట్టు మనం అందరం నూతులు కప్పలు, నూతుల కప్పలు అనుకుంటాడు. ఇదే ప్రపంచం, ఆ నిజే ప్రపంచం అనుకుంటారు. నూతులు కప్పలు నూతులు కోరుకుంటున్నారు, కానీ భగవంతుడికి నేను ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నాను చేయకంటే ఆత్మ కావాలని కోరుకున్నాడు అన్నాడా? ఇది నాయి కాబట్టి భగవంతుడు నేను ఆత్మరూపంలో ఒకరిని ఉన్నానని చెబుతున్నాడు. భక్తులందరూ కోరికలు కోరుకుంటున్నారు, ఈ కోరిక తప్పించి ఏది ఇక్కడ ఉన్న ఆత్మ దర్శించాలని కోరిక తప్పించి మీకు అన్ని కోరికలు కోరుకుంటున్నారు. ఇది మాయ కదా, అబద్ధాన్ని కోరుకుంటున్నారు, నిజాన్ని కోరుకోకుండా ఇదే మాయ. మనసులో ఉంచుకోండి, జ్ఞానికి మూడు లోకాలకు ఆధిపత్యం ఇస్తే, మూడు లోకాలకు అతన్ని చక్రవర్తి కింద చేస్తే ఈ మూడు లోకాలు కూడా జ్ఞాని గడ్డపరచడం కనిపిస్తుంది. వాడి జ్ఞానం ఈ చక్రవర్తి పదవి ఇస్తే జ్ఞానికి ఆ మూడు లోకాలకు ఒక లోకం కాదు, ఈ మూడు లోకాలు కూడా జ్ఞాని గడ్డపరచడం కనిపిస్తాడు. వాడు జ్ఞానం స్వరూపాన్ని పొందేవాడు ఒక్కడే వాడి జ్ఞాని. మీకు లేకపోతే సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం మీకు మోక్షాన్ని, మంచి గుణాలు ఏర్పడతాయి, మనస్సు ఎవరైనా సంస్కరింపబడుతుంది, మీకు దారి కనిపిస్తుంది, నిజానికి తెలుసుకోవడం వచ్చింది. సజ్జన సాంగత్యం ఉడికి పెట్టకండి. దుర్జనులతో స్నేహం చేయడం కంటే ఒక పులిమూట్లో పట్ట మంచిదని మధ్యవర్తాలు కట్టి, ఒక పులిమూట్లో పట్ట మంచిదండి. దుర్జనులు ఎవరైనా మనం తరుణం వస్తున్నారనుకుని వాళ్ళు స్నేహం చేయమని ఎదురుకుండా పులి వస్తామనుకోండి, మనం వెనక్కి వెళ్ళాలి ఎవరికి వెళ్ళాలి? మధ్యవర్తాలు ఎవరు ప్రశ్నండి, వెనకాలని దుర్జనులు మనం తరుణం వస్తున్నారు, ఎదురుకుండా పులి వస్తాను మనం ఏది పులి ముట్లో పట్టాం, ఏదో ఎదుగులో పూలు వస్తాం, వెనకే దుర్జన చేతిలో పట్టాం, దుర్మార్గు చేతిలో పట్టాం. వాళ్ళు మా స్నేహం చేయమని అడుగుతున్నారు. వాళ్ళు ఎవరు ఎట్లా పట్టారు? ఆచార్య నువ్వు వెనక్కి చేసిన దుర్జను సహవాసం చేయడం కంటే ఎవరికి వెళ్ళి పులి ముట్లో పడమన్నారు. ఇంకా పులి ముట్లో పెడితే ఆచార్యమే పాడైపోతుంది, ఆచార్యమే పోతుంది, పేరు ఎదిరిపోతుంది. కానీ దుష్టుల యొక్క సహవాసం చేస్తే వందలాది జన్మలు మీరు నీతి జన్మలు వస్తాయి. సర్వసాధారణ మనుషులు ఒక బలహీన, నేను మీకు ఇష్టమైన చేతి నన్ను మెచ్చుకుంటారు, నేను మీకు ఇతరులను చెప్తే నన్ను మెచ్చుకోండి. నాన్నగారు ఎంత మంచి మాట చెప్పారు అనిపిస్తుంది. మీకు ఇతరైంది, మీకు ఏది మీకు ఇష్టమైంది కాకుండా మీకు ఏది ఇతర నేను చెప్తాను అనుకోండి, మీరెవరు నన్ను మెచ్చుకో, అది మానవుడు యొక్క బలం. మీకు ఏది మంచో ఆ మాట చెప్తే మీరు నన్ను మెచ్చుకోలేరు. మీరు సంతోషం కలిగజేసే మాట, మీ స్వార్థానికి బాగా అభివృద్ధి కలిగే మాట నేను చెబితే నన్ను చూసి మీరు ఇష్టపడతారు. ఏ పని చేస్తే మీకు మేలు చేసినట్టు మీకు తెలిస్తే కదా. ఒక అన్నగారు తమ్ముడు మన చెప్తున్నాడు, ఏమని నామ గుణాలు వస్తున్నారు మీకు, మన గుణాలు వచ్చే పర్వాలేదు నీ గుణాలు నాకు రాకుండా ఉండాలి. తమ్ముడిని మమ్మలించారు, మరి ఏం కోపం వచ్చిందో, మీకు నామ గుణాలు వస్తున్నాయి, తమ నాన్న బతిక ఉన్నాడు, కానీ నాకు నాకు అనేక ప్రకారం లేదనుకోండి అతను, మీకు నాన్న గుణాలు వస్తున్నాయి అన్నాడు. నాన్న గుణాలు వచ్చే పర్వాలేదు నీ గుణాలు నాకు రాకుండా ఉండాలి. వయసు చిన్నది మీకు మాట్లాడు నాడు పెద్ద వయసు ఏం కాదు. మిమ్మల్ని ఎవరైనా తెలివి తక్కువాలని మీరు ఎవరైనా ఊరుకుంటారంటే, ఇంతమంది కూర్చున్నారు మీరందరూ చాలా తెలియని వాళ్ళు, చాలా మేధావులంటే మీరు సంతోషిస్తారు. మిమ్మల్ని ఎవరైనా తెలివి తక్కువాలంటే మీరు ఎవరైనా ఊరుకుంటారు, ఊరుకోండి. సో నేనంటాను అంటాను మిమ్మల్ని మీరు అందరూ తెలివి తక్కువాలని మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకోరా? బయట మర్యాద కోసం నటించినా లోపల ఎంత బాధ కలిగిస్తాం. అక్కడ వాళ్ళు భరించగలరు, కానీ ఎదుటి వాళ్ళు కానీ చిన్న మాట నా భరించగలరు. ఇక్కడ ఎంతో తెలివి, నాకు ఎంతో తెలివి ఉందనుకున్న వాళ్ళు కూడా తెలివి తక్కువాలి. ఎందుకంటే ఈ స్కూల్లో నాలుగు గోళ్ల మధ్యన కూర్చున్న వాళ్ళు కాదు, లోకం అందరూ తెలుసు. ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు ఒక్కడే తెలియగలవాడు, వాడు ఒక్కడే వివేకం. నిజం కానిదాని కోసం తన జీవితాన్ని ఖర్చు పెట్టేవాడు ప్రతి వాడు తెలియచెక్కువాడు. మీరు ఆలోచించమైనా తెలియని వాళ్ళని తెలియచెక్కువాడు. మనిషి చేసే ఎవరైతే మనిషి కష్టపడి పని చేస్తున్నాడో వారి ఒక్కడే వివేకం ఉంటుంది, వాడు ఒక్కడే తెలియగలడు. ఆత్మ కానిదాన్ని సాధించడం కోసం ఎవడు ఏ ప్రయత్నం చేసినప్పటికీ అలా వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా వివేకం లేని వాళ్ళే తెలుసుకోవాలి పిల్లలే. నిజమైన వస్తువు కోసం ప్రయత్నం చేస్తామా, అబద్ధమైన వస్తువు కోసం ప్రయత్నం చేస్తాం? భగవంతుని మీద మనం భారాన్ని ఎందుకు వెళ్ళిపోతాం? వచ్చిన వాళ్ళు ఎంతో కొంత భక్తి ఉంది కదా, 10 పైసలు భక్తి, 20 పైసలు భక్తి, ఎంతో కొంత ఉంది కదా మన దగ్గర. మరి భగవంతుని మీద మనం భారం ఎందుకు వెళ్ళిపోతాం? మీరు ఎంత భారం వేసినా నేను వహిస్తాను భగవంతుడు చెప్తున్నాడు కదా. మీరు ఇచ్చేసి మనం భారం వేరిపోతున్నాం. ఎంత భారమైనా భగవంతుడు మోయగలడు, కానీ భగవంతుడి మీద భారం వేయటం మనకి మనం దుఃఖపడుతున్నాం. మనం అంటూ మనకి ఏమున్నట్టు ఇక్కడ అహంకారం ఒకటి చెప్పడం, ఇంటికి రిజిడెంట్ సాక్షాలు ఇంటికి అక్షర పొడవు కోసం డబ్బులు ఖర్చు పెట్టండి. ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చొని ఆత్మని అనాత్మని వేరు చేయటం నేర్చుకుంటే, అనాత్మ నుంచి ఆత్మ వెలుగుసుకుంటూ మీరు వస్తే మీ వివేకంతో మీ తగ్గితో మీ తెలివితో మీరు మా మాట నమ్మండి. మీ దేశంలో ఉండగా మీరు అందరూ జ్ఞానం, దేశంలో ఉండగా మీరు జ్ఞానం. ఈ మాటలు మీరు ఇంటికి పట్టుకెళ్ళారు, మీరు సొంతంగా ఎంతమంది ఆలోచించుకోగలరు? చెప్పి మాటలు మీరు రంగు మీరు ఏం కలపద్దు. నేను చెప్పి మాటలు యాజిటేజీలో ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని మీ సొంత బుద్ధితోటి మీ స్వతంత్రమైన ఆలోచనతోటి మీరు సొంతంగా ఎంతమంది ఆలోచించుకోండి. కలిసిపోతున్నానండి, ప్రతి శతం నా మనస్సుతో కలిసిపోతున్నానండి. ఈ రెండు నేను కాదండి, ఇంక నేను సాధించేది ఏం చెప్పండి. ప్రతి శతం నా మనస్సుతో నేను కలిసిపోతున్నాను, నా శరీరంతో నేను కలిసిపోతున్నాను. ఈ రెండు నేను కాదు అంటే నేను దేన్ని సాధించింది? మీ ఇంట్లో సమస్య అయినా సరే చెప్పుడు మాటలు నమ్మకుండా మీ స్వతంత్ర గుర్తు ఎప్పుడు ఆలోచించడం నేర్చుకుంటున్నారు. మీరు ఆచార్య గారు చెప్పేది ఏంటంటే, మీరు డబ్బును ఎలా కాపాడుకుంటున్నారో, మీ సేవాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారో, వాళ్ళు మీ సొంత బుద్ధిని కూడా కాపాడుకోమని చెప్తున్నారు. చాలామంది మిగతా ఇంద్రియాలు కానీ పనిచేస్తారు, కానీ మెదడు పని చేస్తారు కొంతమంది. కాళ్ళకు పని చేస్తారు, చేతులు పని చేస్తారు, నోరికి కష్టమైన పని. అన్ని ఇంద్రియాలకి పని చేస్తారు కానీ అసలు మెదడు ఈ మెదడు కట్ట పనే చేస్తారు. అసలు మెదడు ఉందని కూడా కొంతమంది గుర్తు లేదు. ఇలా మెదడు కూడా ఏదంటే మన మెదడు కూడా ఒక ఉండేది, ఇంటూ మనం ఆలోచించాలి అనే విషయం కూడా మనిషికి చాలామంది మర్చిపోయింది. రాజకీయ నాయకుడికైనా పెట్టుబడి ఏంటంటే మనకు ఆలోచన లేదు కాబట్టి అదే పెట్టుబడి. మానవుల్లో ఉన్న బలహీనత ఏంటంటే అనుకరణ. అనుకరణ ఎందుకు వస్తుందంటే సొంత బుద్ధి లేనప్పుడు అనుకరణ. కానీ ఎవరైనా ఏదైనా వస్తువు తింటాను మీరు చూశాను కూడా మీకు కూడా తినాలనుకుంటే అది మీకు పడతలో పడదో, అది ఆరోగ్యమో అనారోగ్యమో, అది మీ శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఉపయోగపడుతుందో మీరు సొంతం చెప్పిన ఆలోచించుకుంటున్నారు. అమృతం అమృతం తచ్చుండ ఆలోచన, అమృతం ఆలోచన కంటే గొప్పది ఏమి లేదు అసలు ఈ లోకం. ఏమి లోటు లేని వాళ్ళు కొంతమంది ఉండి ఉంటారు ఇక్కడ. అయితే లోటు లేని వాళ్ళు కూడా శాంతిగా ఉన్నారా? మీ సొంత బుద్ధి మీకు సుఖాన్ని తీసుకొస్తుంది, మీ సొంత బుద్ధి మీకు శాంతిని తీసుకొస్తుంది, మీ సొంత బుద్ధే మీ సొంత బుద్ధిని మీరు ఆత్మను దర్శింపజేస్తుంది. పరాయి బుద్ధి మీకు విపరీత పరిస్థితులు తీసుకొచ్చిపెడు. అబద్ధం నిజంగా కనిపిస్తానంటే మనకు సొంత బుద్ధి లేని మన టైంలో మనకు ఎవరికి అహంకారం లేదు, అహంకారం ఏం పనిచేయడం లేదు, మనం గాలిన గడు అది దుఃఖం చూస్తున్నాము. జ్ఞానికి ప్రపంచం ఆత్మలా కనిపిస్తుంది. ఆత్మ మనకి భగవంతుడని ప్రపంచమని జీవుడని ఇలా విడదీసుకుని చూసుకోవటం మనకి నిషేధించిన అహంకారం ఉండదు. ఆ గోడలో ఒక మేకు లోపల కొట్టాననుకోండి, నేను వెనకాల గోడని చూడండి, ఈ గోడలోకి పెద్ద మేకు లోపల కొట్టేశాను అనుకోండి, గట్టిగా లోపల కొట్టేశాను మేకు, నిమ్మదిగా బయటికి లాగుతూ వస్తుంది అది. మేకేమో లోపల బలంగా కొట్టాను, నిమ్మదిగా ఎలా లాగుతాను తేలిదు కానీ అది బయటకు వస్తుంది బయటకు. అలా కొన్ని వేలు జన్మల నుంచి కొన్ని సంస్కారాలు మనవల్లో అలా లోతుగా దిగిపోయి ఉన్నాయి. ఇదిగో 5 నిమిషాలు 10 నిమిషాలు కృష్ణ రామ అంటే మనకి ఆ తలంపులు బయటకు రా, బయటికి వెళ్తున్నాయంటే మనం అనుకుంటాం. అంటే కొన్ని వేలు జన్మల నుంచి అతను అలవాటు చేసి ఉంచాం అతను అలా. ఈ గోడలోంచి మేకేమో చాలా బలంగా కొట్టేశాను లోపలికి, బయటకు తేలికేలా లాగుతూ వస్తున్నా రాదు. అదేవిధంగా మనం చేసిన కారణం ఏముంది, ఏమీ లేదు, సంస్కారాలు లోపల బలంగా ఉన్నాయి, ఒక్క సంస్కారం కూడా బయటకు రాదు. లోపల కొట్టే అంత బలంగానే చేయి పెట్టి లాగుతున్నా మేకు వస్తుంది. నేను ఇన్ని వేలు జన్మలు అయితే సార్ నేను ఈ సంస్కారం లోపల పెంచుకుని బలం చేసుకున్నాను అట్లకి, మళ్ళీ అంత కష్టపడితేనే నేను బయటకు లాగలేదు. మీకున్న టెండెన్సీ, మీకున్న వాసన నిజంగా కనిపిస్తున్న బయట, మీకు వాసన లభిస్తే బయట ఏం లేదు, ప్రపంచం ఏమీ లేదు. ఈ వాసనే ప్రపంచం ఉన్నట్టుగా కనిపిస్తుంది, ప్రపంచం దుఃఖం వచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ సుఖపడి వాడిని మీరు చూపించండి. కానీ ప్రతి మనిషికి సుఖం అక్కర్లేని మనిషి ఎవరు ఉన్నారండి ఇక్కడ? దేవుడు మాటలేని దేవుడు అక్కర్లేదని చెప్పేవాళ్ళు మీరు ఎవరైనా ఉండొచ్చు, దేవుడు ఏడని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. దేవుడు మాటలే దేవుడు ఏడని చెప్పిన అభ్యంతరం లేదు. మీరు నాకు సుఖం అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నాకు సుఖం అక్కర్లేదు, అని చెప్పి వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారు, స్త్రీలు కానీ పురుషులు కానీ అందరికీ సుఖం కావాలి. కానీ సుఖం ఎవరనిపిస్తున్నారు చెప్పండి? మరి మీకు మాకు మధ్యన గొడవ దేవుడు మధ్యవర్తిగా పెట్టుకోవద్దు. నా డైరెక్ట్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, సుఖం అక్కర్లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ సుఖం కావాలి, కానీ సుఖం ఎవరైనా అనిపిస్తున్నారు? మీరు ఇంటికాడు కానీ బయట కానీ ఎక్కడ ఏ పని చేసినప్పటికీ మీరు సుఖాన్ని కోరి మీరు ఆ పని చేస్తున్నారు. ఇంకో లోకానికి సంబంధించిన రహస్యం మీరు కూడా చెబుతున్నారు, జీవిత రహస్యం. ఇప్పుడు మీలో ఎవరికైనా 1 కోటి రూపాయలు సంపాదించాలని అనుకోండి, అనుకోండి, ఆ 1 కోటి రూపాయలు సంపాదించిన తర్వాత నేను ఎంత సుఖం అనిపిస్తాను అనిపిస్తుంది? 1 కోటి రూపాయలు సంపాదించారు ఏమండి, శ్రీనాథ గారు 10 లక్షలు సంపాదించారంట, ఏం అచీవ్ ఏంటండి, గ్రేట్ అచీవ్ ఏంటండి 10 లక్షలు సంపాదించారు, గ్రేట్ అచీవ్ అంటే గొప్ప గొప్ప ఘనకారణం. ఏమండి 1 కోటి రూపాయలు సంపాదించారనుకోండి, మీరు సంపాదించకుండా ఏమవుతుంది? 1 కోటి రూపాయలు ఎంత గొప్ప, 1 కోటి రూపాయలు సంపాదిస్తే 1 కోటి రూపాయలు సంపాదించిన తర్వాత వాళ్ళకి ఎంతో గొప్పదని అనిపిస్తున్నాడు. సంపాదించక ముందు 1 కోటి రూపాయలు చేతిలోకి వచ్చారంటే మీరు లోపుగా ఉంటున్నారు. ఎంత చేసి మనం 1 కోటి సంపాదించామంటే 1 కోటి రూపాయలు సంపాదించకుండా అచీవ్మెంటే, అది అచీవ్మెంట్ అని అనుకుంటారు వాళ్ళు. 1 కోటి రూపాయలు చేతిలోకి వచ్చాక ఇందులో ఏమి లేదంటే అది ఏం చేస్తుంది మనసు? 1 కోట్లే ఉంది, పలనాడు 10 కోట్లు ఉంది, పలనాడు 20 కోట్లు ఉంది, కానీ పలనాడు 30 కోట్లు ఉంది, అంత సంపాదించాలి కదా? వాళ్ళతో పోల్చుకుని కోటి తప్పేగా అనిపిస్తుంది. మరి కోటి యొక్క గమ్యం నిజమైతే మనసు అని ఆగిపోవాలి కదా, 1 కోటి రూపాయలు నిజంగా సంపాదించేసాడు మనసు అని ఆగాలి కదా, ఆగలేదు ఇంకా నిజం కాదు. కానీ సంపాదించడం వాళ్ళు అనుకుంటారు ఇది గొప్ప ఇచ్చిమంటే, సంపాదిస్తామంటే నేను గొప్ప ఇచ్చిమంటే సంపాదించిన వాళ్ళు లోపుగా ఉంటుంది, ఏం సాధించలేదు అనిపిస్తుంది. మీ జీవిత రహస్యం మీరు ఏ పని అయితే మీరు కంటి ప్రెసిడెంట్గా పోవాలి ప్రయత్నం చేయండి, కష్టపడే కంటి ప్రెసిడెంట్ పోగా సంపాదిస్తారు, మీరు సాధిస్తారు. సంవత్సరం ఆరు చేశాక ఇల్లు ఏమన్నా తేలిగ్గా అనిపిస్తుంది, మీరు పొందడానికి మీకు తేలిగ్గా అనిపిస్తుంది. ఒక హృదయం ఆత్మీయ జ్ఞాపకించుకోండి, మీరు బయట కళ్ళతో చూసి అన్నీ శివుడి చోట్ల ఉన్నాయి అన్నీ మనిషికి కల్పించింది, ఒక హృదయంలో ఉన్నది నిజం. సద్దాన్ని మనసు నిజమే అనుకుంటారు కొంతమంది, శరీరం ఎంత అబద్ధం మనసు అంటే అవచ్చు. నేను అనుకుంటాను కదా ప్రతివాడు నేను నేనంటాడు కదా, ఈ నేను కూడా తలంపి, అది నిజం కాదు. జన్మల ఖర్చు పెడుతున్నాం మన ఆలోచన, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందే. ప్రతివాడు నేను నేనంటాడు చూశారు, ఆ నేనని కూడా ఒక తలంపి, నేను మటుకు నిజం కాదు, అది కూడా ఒక తలంపి. ఆ తలంపు కోసం మనం పాలిస్తామని చెప్తాం, ఊరుకుంటామా ఎవరన్నా ఏం అన్నము ఏడ కూడా వాళ్ళు ఆ నేను మీద నిరాకం చెప్పాలంటే మీ భర్త కంటే మీ నేను మీరు ఎక్కువ ప్రేమించుకుంటారు, మీ బిడ్డల కంటే మీ నేను ఎక్కువ ప్రేమించుకుంటారు, మీ డబ్బు కంటే కూడా మీ నేను ఎక్కువ ప్రేమించుకుంటారు. అది వస్తువులన్నింటిని ఆ నేను కోసమే ప్రేమిస్తున్నారు, ప్రపంచంలో వస్తువులందరినీ మీలో నేను కోసమే ప్రేమిస్తున్నారు. మీకు ఆ వస్తువులు ఎందుకు ఇష్టంగా ఉన్నాయంటే ఆ రోజు బయట వస్తువులు మీకు చాలా ప్రియంగా ఉన్నాయి కదా, వస్తు జాలం అంతా కూడా మీకు ప్రియంగా ఉంది కదా, ఎందుకంటే ప్రియంగా ఉందండి అది నేను కోసం. ఆ నిజంగా వస్తువులు ప్రియమైన కదా సొచ్చిందా, ఆ నేను కోసమే ప్రియంగా కనిపిస్తాను మీకు ఆ నేను కోసమే. కానీ నేను కూడా ఒక తలం, సరళమైన సత్యం, సూటిగా ఉన్న సత్యం, ప్రత్యక్షంగా కనిపిస్తున్న సత్యం. నీకు ధైర్యం కావాలా, కంగారు ఎందుకు పుడతానా మనకి ధైర్యం ఎందుకండి దీనికి? ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీకు ధైర్యం ఉండాలి. నేను ఎక్కడ ఉందో చూపించాను, తలంపును తీసేయండి, నేను ఎక్కడ ఉందో చూపించాను. మీరు అనుకునే నేనే, మీరందరూ నేను నేను అంటున్నారు కదా, మీ తలంపును తీసేయండి, మీలో నేను ఎక్కడ ఉందో చూపించాను. బాగా చదువు పెద్ద పెద్ద చదువులు చదివారు కదా, పెద్ద పెద్ద చదువులు చదివాలి, పెద్ద పెద్ద అనుమానాలు. కానీ మీ భగవాను మీ వ్యక్తిత్వం అక్కర్లేదు అంటున్నారు, అంటే పర్సనాలిటీ ఉండాలి కదా, వ్యక్తిత్వం ఉండాలి కదా, మనిషి వ్యక్తిత్వం లేకపోతే ఎలా అండి? వ్యక్తిత్వం ఎందుకని భగవాన్ అంటున్నారు? మనిషి వ్యక్తిత్వం లేకపోతే అసలు వాడికి ఆలయం ఉంటుంది అని అడిగారు. ఒక బాగుందని ప్రశ్న, చాలా పెద్ద చదువు చదివినా నేను అడిగాను. మనిషి వ్యక్తిత్వం ఉండాలి అంటే వాడు గొప్పవాడను, వాడు ధనవంతులను, లేదా వాడు కీర్తున్నాను, వాడికి అది ఏదో వ్యక్తిత్వం ఉండాలి. మనిషికి వ్యక్తిత్వం ఏమి లేదనుకోండి, వ్యక్తిత్వం ఏమి లేకపోతే ఏమి అసలు, లేకపోతే సమాజంలో గౌరవం ఉంటుంది, అందరికీ గౌరవాలు వద్దే. మరి ప్రశ్న బాగుంది, పెద్ద ప్రశ్న ఇది, చాలా మంచి ప్రశ్న. అందరికీ వ్యక్తిత్వం కావాలి, నా వ్యక్తిత్వం నాకు కావాలి, మీ వ్యక్తిత్వం మీకు కావాలి. కొంతమంది మామూలు వ్యవహారం అంటే ఆ మనిషి వ్యక్తిత్వం లేని మనిషి అండి అంట, వ్యవహారం ఒకటి ఎలా అంటారు మీరు ఎక్కడైనా మాట్లాడండి, ఆ మనిషికి మీ వ్యక్తిత్వం లేదన్నప్పటికి ఆ శబ్దానికి అర్థం ఉంటుంది. ఏమై వ్యక్తిత్వం అంటే వ్యక్తిత్వం లేకపోతే వ్యక్తిత్వానికి వ్యక్తిత్వం లేకపోతే వ్యక్తిత్వం ఉన్న మనిషి పరిమితం అవుతాడు. అంటే వాడు వాడి యొక్క ఊరికో లేదా కుటుంబానికో లేదా ఒక దేశానికో లేదా ఒక రాష్ట్రానికో లేదా ఒక ఒక పరిసర ప్రాంతానికో పరిమితం అవుతాడు. వ్యక్తిత్వం లేని వాడికి అక్కడ పరిమితులు అంటూ ఉంటాయి. ఇప్పుడు వాడు గొప్పవాడు, వీడు గొప్ప, చెరువుకి చుట్టూ నాలుగు గట్లు ఉంటాయి, అది వ్యక్తిత్వం అన్నట్లెక్క. సముద్రంలో గట్టు లేవు, అయితే చెరువు కంటే సముద్రం తక్కువదే. ఇప్పుడు చెరువు గొప్పదే, సముద్రం గొప్పదే. ఇప్పుడు వ్యక్తిత్వం వాడు గొప్పవాడే, వ్యక్తిత్వం లేని వాడు గొప్పవాడే. ఇప్పుడు చెప్పండి, మీరు ఆలోచించి పరిమితులు పెట్టుకుని వాళ్ళు వ్యక్తిత్వం ఉందనుకుంటారు. వాడికి వ్యక్తిత్వం ఉంటారు, వాళ్ళకి పరిమితులు లేవాడి అంటే వాడికి వ్యక్తిత్వం. పరిమితులు ఉన్నవాడు గొప్పవాడా, పరిమితులు లేనివాడు గొప్పవాడా? ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకో. అజ్ఞానికే వ్యక్తిత్వం ఉంటుంది, వాడికి పరిమితులు ఉంటాయి కాబట్టి. జ్ఞానికి వ్యక్తిత్వం ఉంటుంది, అంటే వాడికి పరిమితులు. సముద్రానికి గట్టు లేదండి, అది తక్కువే. రామకృష్ణ శిష్యులు, ప్రథమ శిష్యులు బ్రహ్మానందం ఒక ఆయన ఉండేవాడు. రామకృష్ణ శిష్యులు ఆయన మొట్టమొదటి రామకృష్ణ మఠ ప్రశ్న చేసిన ఆయన బ్రహ్మానందం. ఆయన కొంతమంది మనుషులు అలా రోడ్డు మీద చూసేటప్పటికి పక్కదే పిలిచేవాడున్నాడు. ఆయన వస్తాడు, నాకు జ్వరం వచ్చేసింది, నేను మళ్ళీ ఏదో చెప్పి సాగడం పడిపోయి నేను చూడను. కొంతమంది మనుషులు కనుక మరి ఆయనకి ఏమిటో ఆయనకి ఇష్టం లేదా ఏమిటో మరి మహాత్ములే. అలా వీధిలో చూసేటప్పటికి అక్కడ ఉన్న ఎవరు ఉంటారు కదా, పరిచయం వాడు ఎవరు పదనాలు వస్తాడు, మీరు నేను లోపలతో ఉంటాను, ఆయన చూస్తే నాకు ధర్మం వచ్చేస్తుంది. ఇదంటే ధర్మం వచ్చేసేటప్పుడు మరి ఏంటి ఆయన భావన? నోటోటి నోటల్లో వచ్చేసేటప్పుడు కొంతమంది మనుషులు చూస్తే బ్రహ్మానం అబద్ధం కాదు. నిజంగా జ్వరం థర్మోమీటర్ పెట్టి చూస్తే జ్వరం వచ్చేసేటప్పుడు, అంటే లోపల శరీరంలో దోషం ఉంది కదా, మనిషిని చూస్తే అలా వచ్చేసేటప్పుడు. సరే, ఈ బ్రహ్మానంద ఎవరు లోపల పనిచేసుకుంటున్నారని ఏదో చెప్తే పరిచయం చెప్పి పంపేమన్నవాడు. వాళ్ళు ఇమ్మడి పనిచేసిన తర్వాత బయట నుంచి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు జ్వరం తగ్గిపోయింది. సంఘటన ఒక్కడ కూడా వ్యక్తిత్వం కాదు, చుట్టూ నాలుగు గోడలు కట్టుకుంటాడు, వ్యక్తిత్వం కూడా ఆకాశంగా ఉంటాడు. అంటే గురువు ఎప్పుడు కూడా తగిన శిష్యుని వెన్నుకుని విద్య నేర్చుకున్నాడు. అందుకే రామకృష్ణుడు కావాలి 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 వివేకానందని ఎన్నుకున్నాడు. అంటే మంచి చేరు, మంచి దమ్ము చేసి దాన్ని సారవంతం చేసి బాతి మట్టేసి సారవంతం చేసి అక్కడ విత్తనం నాటితే ఆ విత్తనం ఎంత బలంగా వస్తుందో. అదేవిధంగా మంచి శిష్యుడికి యోగ్యత అర్హత ఉన్న శిష్యుడికి విద్య చెప్పమన్నాడు, అది అభివృద్ధి అవుతుందని చూస్తున్నాడు ఆచార్యులు. లేచి వెళ్ళిపోతారు అనుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గుండె నీళ్ళు తెచ్చి కడుక్కున్నాడు కూడా. ఇంటి కానీ చెప్పిన రాకపోతే ఎవరికైనా కవరు నిలిచోడా దాన్ని ఆయన చూసి చాలా కాలేనండి, ఒకసారి చూడాలని రమ్మన్నారు. ఇలా ఉండిపోయేవాడు పాపం నాడు పరమహంస గారు వివేకానందరు ఎవరైనా పెళ్లికి చేస్తాడు. పెళ్లి రోజులు వచ్చేటప్పటికి ఇలా ఉండిపోతాం వీడని పరమహంస గారు. ఇంకేదంటే వివేకానంద ఎవరైనా పెళ్లి చేస్తాడు, కురుడు అమ్మంగా ఉన్నాడు బిఏ చేశాడు, ఇక్కడ ఎవరైనా పెళ్లి చేస్తాడని మన విద్య ఇంకా ఎవరు చెబుతాడు లోకానికి. నరేన్ నరేన్ నా విద్యనంతా నీకు సమర్పించి నేను భేదవమైపోయాను, వాళ్ళు మరణించడు. రామకృష్ణ అన్నాడండి, నరేన్ నీకోసం నా సర్వస్వం త్యాగం చేశాను, నాకున్న శక్తులన్నీ నీకు ఇస్తున్నాను, నాకున్న పటుత్వం అంటే నీకు ఇస్తున్నాను, నాకున్న విద్యలన్నీ నీకు ఇచ్చిన హృదయాన్ని కూడా నీకు ఇచ్చి నేను భేదవాన్ని అయిపోయాను. ఈరోజు వాడు బహు భేదవాడు, పేదవాడి స్థితి ఎలా ఉంటుందో నా స్థితి ఎలా ఉంటుంది? ఇంకేది నాకంటే ఇంకా శక్తి లేదు, నాకుండే నేను చేతులు పెట్టాను. ఇంకెత్తి ఇచ్చాడు లోకం భగవంతుడి దర్శనం కావాలి. నీ శక్తులని నీ విద్యలని నాకెందుకు? మరి మీరిచ్చే శక్తిని మీరు ఇచ్చే విద్యలని నాకెందుకు? నాకు సమాధి స్థితి కావాలి, దైవ దర్శనం అవ్వాలి. అలా అనుకో మీరు సమాధి స్థితి ఎంతసేపు వస్తుంది? సమాధి స్థితి మీకోసం ఎదురు మీకోసం కనిపెట్టుకుని ఉంది. సమాధి స్థితి కాదు కావాల్సింది, మీ తెలుగు వస్తుంది సమాధి స్థితి. మీ లోకంలో పనిచేయవలసింది మీ తెలియడం ద్వారా లోకంలో ఎంతో ఉండాలని జరగాలి. అందుకే నా శక్తిని నన్ను మీకు ప్రసాదిస్తున్నాను. నా శరీరం మీ తెలియడం దారిపోతుంది. ఎవరు నేను చెప్పాను, నీ నాకు 40 సంవత్సరాలు వచ్చాయని నీ జీవితంలో ఎప్పుడు అనుకో. 6 39 సంవత్సరాల 6 నెలల 15 రోజులుగా చర్య విడిచి పెట్టేశాను నరేన్ వివేక. నీకు 40వ సంవత్సరం పూర్తవుడు నువ్వు చూడవు, 40వ సంవత్సరాల లోపల నీ చర్యను విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవడం పొందుతావు. ఈ లోపలు సమాజ స్థితి రావటం కదా, రాకుండా ఆఫ్ చేసుకోవాలి. నీకు సమాజ స్థితి కావాలని అడుగుతున్నావు. నీ శరీరం పడిపోయే రోజు వరకు నీ సమాధి స్థితి నిజంగా వస్తే రాకుండా నేను ఆఫ్ చేసుకోవాలి. ఇంకో నీ ద్వారా లోపం ఉంటాను. ఇంకా వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఉండాలి. ఏమండి చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటలేదు, శ్రద్ధగా చెప్పేవాళ్ళు ఉంటే కొన్ని చోట్ల వినేవాళ్ళు ఉంటలేదు, శ్రద్ధగా వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు జరగదు. హృదయంలో రహస్యం లేకుండా బుద్ధి చెప్తాడు. అందుకే భగవద్గీతలు ఏం చెప్పాడంటే నువ్వు జ్ఞానికి సేవ చేయి, జ్ఞాని హృదయం పొందితే అతని హృదయంలో రహస్యం అంటూ ఏమి లేకుండా తనకు నిజంత నీకు ప్రసాదిస్తాడని చెప్పాడు గీతలో. మీకు ఎవరో శిష్యులు లేరంటే ఆయన, నేను ఎవరి దగ్గర మంత్రం పుచ్చుకోలేదు, నేను ఎవరికి మంత్రం ఇవ్వలేదు. మనిషి సాంప్రదాయం అనేది భగవాన్ మోగుతాడో ఇప్పుడు చెప్పలేదండి. నువ్వు నా శిష్యుడని ఎవరితో చెప్పలేదు భగవాన్, కానీ ఎవరైనా ఆయన గురువు కింద భావిస్తేమంటే కానీ గుర్తాం లేదు. మిమ్మల్ని గురువుగా భావిస్తున్నా మీరు అంగీకరిస్తారా? ఒక పీడర్ గారు అడిగారు అంటే ఆయన పట్టుకోవడం కోసం. ఇటువంటి పీడర్లుగా పడతారు మనకు తప్పదు. మిమ్మల్ని నేను గురువుగా భావిస్తున్నా మీరు అంగీకరిస్తారు అందుకే అంగీకరి అంటే ఏం చెబుతాడు ముక్కట్టుకున్నా. మిమ్మల్ని నేను గురువుగా భావిస్తున్నా అంటే నాకు మీరు ఫలాన వాళ్ళ శిష్యుడని ఎప్పుడు చెప్పలేదండి. అంటే అలా తెలియజేసే ప్రశ్న, మిమ్మల్ని నేను గురువుగా భావిస్తున్నా మీరు అంగీకరిస్తారా? అవి భగవాన్ ఏమన్నారంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి రిజిస్టర్ చేస్తున్నాను కానీ నువ్వు అంగీకరించలేదంట. నేను గురువుని శిష్యుడని సంగతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నువ్వు నేను సంతకాలు పెట్టుకున్నాను రిజిస్టర్ చేయించుకుంటాను కానీ నువ్వు అంగీకరించలేదు అన్నాడు. నోటి మాట్లాడుతుంటే అది ఆత్మశక్తి అంటే నోటితో చెప్పక్కర్లేదు. అలా మనసును గురువు కింద ఆరాధిస్తుంది ద్రోణాచార్యని అలా ఆరాధించి అభివృద్ధికి వచ్చారు. అతను మీరు నోటితో చెప్పక్కర్లేదు, మీరు మా గురువు అని మనసులో ఆరాధిస్తుంటారు. నువ్వు ఇప్పుడు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో మీ ఇంట్లో సభ్యులతో మీకు సంబంధాలు తెలియపోతాయి కానీ గురువుతో సంబంధం పడదు ఆలోచించుకో. ఏ సంబంధం లేకుండానే మనం ఎక్కడ కలుసుకున్నాం ఈ సంబంధం మనం మనకు చోట కలపాలి. మేము దేశాన్ని విడిచిపెట్టి దేశాన్ని కానీ దేశానికి ఎంత దూరం ఇక్కడ ఇక్కడికి వచ్చి మీ పాదాల దగ్గర పడున్నాం. మీ శరీరం విడిచిపెట్టి పరిస్థితి మీకు వచ్చింది మరి ఏనాటికో మనం కలుసుకోవటం స్వసాయం చెప్తాడు భగవాన్. అది భగవాన్ అన్నారు పూర్వజన్మలు ఏమి సంబంధం లేకుండా మనం ఎక్కడ కలుసుకున్నాం ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపాలి. గురువు విడిచిపెట్టు మీ జన్మ పరంపరలకు జయమరు గగన్నారు సరకృష్ణ ఋషి గారు భగవాన్. మీ జన్మ పరంపరలకు అంటే మీరు చాలా జన్మలు రావాలన్నారు ఎవరు కృష్ణ ఋషి గారు ఆ పక్కన వారితో భగవాన్ చెప్పారు ఇది ఏంటి కృష్ణ ఋషి నాకు జన్మలు కోరుతున్నారు. ఏంటి కృష్ణ ఋషి నాకు జన్మలు కోరుతున్నాడు అన్నారు పక్కన వారితో భగవాన్ అన్నారు. అప్పుడు కృష్ణ ఋషి గారు అన్నారు మీకోసం కలుసుకుని నా కోసం మీరు చెప్పినాను సార్ ఇక భగవాన్ నాకు కలిసి ఆయన జన్మలు ఇంటికి ఆయన చర్యలతో పని సో మన పనులు అంటే ఎన్ని పనులు ఇంటికి ఆయనకి ఎప్పుడు వెళ్ళిపోదాం ఆయన పనులన్నీ చూసుకుందాం అనిపిస్తాను మనకి ఇక్కడ కూర్చున్నప్పటికి దేవుని పనులు చక్కబెట్టుకోవాలి మనకి ఎన్ని పనులు ఉన్నాయో ఇంటికాడ పనుందనుకుంటే వాడు అజ్ఞానం. భగవాన్ పనిని చెప్తాను అజ్ఞాని పనులు కానీ జ్ఞానికి పని జరుగుతుంది. ద్వారా పని జరుగుతుంది కానీ నేను పని చేస్తున్నాను జ్ఞానం అనుకుంటాను. జ్ఞాని ద్వారా పని జరుగుతుంది అజ్ఞాని పని చేస్తాను. జ్ఞాని పని జరగటమేది పని చేయాలి ఎందుకంటే జ్ఞానం కర్తృత్వం ఉండదు అజ్ఞానం కర్తృత్వం. జ్ఞానికి పని చేసిన దుఃఖం రాదు అజ్ఞానం పని చేస్తే దుఃఖం. అంటే జ్ఞాని కర్తృత్వం లేదు అజ్ఞాని కర్తృత్వం. ఏదో పని అందరికీ తలో పని ఉండదు కదా పని ఉందని అనుకుంటున్నాం మన అజ్ఞానం ఇంకొకటి మరి కోర్టుకి తెలుసు జడ్జి గారిని మనం తీర్పు చెప్తాను అడగక్కర్లేదు చేసిన మనకి ఏదైనా పని ఉందని అనుకుంటున్నాం అంటే మన అజ్ఞానం ఉన్నట్టు. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఈ లోకంలో మీకు మీరు చేసే దానాలు ఏ అభివృద్ధి లేదు అంటే సత్పురుషుడికి ఇచ్చే దానం. దానం కూడా వాడు జ్ఞాపకం ఉంచుకోండి రహస్యంచుకోండి దానం లేరు ధర్మం లేదు రెండు సాంబార్గం చేసేయకండి. దానం లేరు ధర్మం లేదు. ధర్మం అంటే ఏంటి మీ ఇంటికి వెళ్ళి వచ్చి పది పేరు ఐదు పేర్లు పది పేర్లు ఎవరు పెడతాండి ఎవరు ముష్టి వాళ్ళు వస్తారు కదా ధర్మం. దానం అలా కాదు ఇది ఎవరికి ఇస్తే మంచిదో ఆలోచించి ఎవరికి ఇచ్చే తగ్గులు ఏమైనా చేస్తారో ఆలోచించి ఇస్తే ఇది దానం. ధర్మం అంటే పర్వాలేదు ధర్మానికి మీకేం చెప్పరు దానం కనుక అపాత్రికి దానం చేస్తే మీకు మళ్ళీ కర్మ చుట్టుకో మధ్యమని అనుకున్నారు దుర్మార్గుడైనా పర్లేదు మీ ఇంటికి వచ్చారో అన్నం పెట్టుకున్నాను అన్నం పెట్టే పోతే పంపిస్తారు అక్కడికి మీకు సంబంధం ఆటం అది ధర్మం. దాని వల్ల మీకు ప్రమాదం లేదు దానం అలా కాదు దానం వాటికి ఎవరికి ఇవ్వాలి మీరు సత్పురుషుడు అయిన వాడికి మనం ఎవరికైతే దానం ఇస్తాడు సద్వినియోగం చేస్తాడు వాడికి దానం ఇవ్వాలి కానీ మీరైతే ధనం ఉన్నా సరే పుచ్చున్నాడు ఏదో పాత్ర లేకపోతే వాళ్ళు దానం చేయకూడదు. దానివల్ల మీకు పుణ్యం రాదు కదా తిరిగి పాపం అంటే ధర్మం లేదు దానం. ఎక్కడ ధనం ఉంటే మీరు ఎప్పుడైనా దానం చేస్తే మీ వివేకంతో జాగ్రత్తగా ఆలోచించి మీ తెలివితో ఆలోచించుకొని సౌకర్యం కల వాడికి నిజంగా బాధపడుతున్న వాడికి ఎక్కడైతే దానం చేస్తే అది ఉపయోగపడుతుందో బాగా ఆలోచించి అక్కడ దానం చేయండి. అదే తాటాటాడు దానం చేస్తాను కూడా దానం తాటలో ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కొంతమంది వాళ్ళు ఇస్తున్నాయి కానీ తల్లిదండ్రులకి ఎదుటి వాడుకు మటుకు అడగటం వాడికి కొంచెం ఒక రూపాయి కూడా దానం చేయండి అది మో పోయి రెండు సంవత్సరాలు అవుతుంది. ఏమైనా మీరు ఎప్పుడు చూసినా కర్మాలు చేస్తున్నాను కర్మాలు చేస్తున్నాను అంటారు మీరు సుఖంగా ఉన్నారు కదా అని ఒక ఆయన మాట్లాడతాయి అందు అలవాటు ఏ కర్మ అనుభవిస్తున్నాను అని అంటారు. ఏంటి కర్మ అనుభవించేంటి నువ్వు కొడుకులు ఉద్యోగాలు చేసుకుంటారు అంతే భావన కదా అని అడిగే నేను చేసుకున్న కర్మ అంతా నా తద్దుకుడు రూపంలో వచ్చింది అన్నారు. మరి మనకి ఏం చేస్తున్నా సంసారం ఏ భావన తద్దుకుడు బాధ పెడుతున్నాయి నేను కర్మ చేసుకోకపోతే నాకు ఇటువంటి తద్దుకుడు ఎందుకు పడతాడు ఈ ద్వారానే కర్మ అనుభవిస్తాను. అంటే ఎవరు అడిగారు ఏంటంటే కర్మ కర్మ అంటారు ఏంటి కర్మ, మీరు కర్మ ఏం చేసుకున్నారు స్వప్నంలో కనిపిస్తున్నారు అంటే నేను చేసుకుని కర్మ చేసుకున్నాను లేదు అది నా పెద్దకుడు రూపంలో వచ్చిందని నన్ను ఏడుకుంది అంటే నేను చేసుకుని చెప్పాలి నేను అనుకున్న కాబట్టి అంటే నా పెద్దకుడు రూపంలో కర్మ ఈశ్వరుడు పంపారని. ఇంకో కొంతమంది బాగా దేశంలో ఎన్ని తగ్గులని తీరుస్తారు కనుక ఆ కొడుకులు ఎగిరి తిరిగారు అనుకుని వెళ్ళిపోతారు ఇంకా బలగలుగుతారు మామూలు దేశంలో తగ్గులు చేస్తుంటే ఎన్నైనా చేస్తారు కానీ ఇంట్లో కొడుకులు ఎదురు తిరిగారనుకునేకి మామూలు పడి మొసడు అయిపోయి వెంటనే మొసడు అనేది వచ్చేస్తే మంచం ఎక్కేస్తాడు ఇంకప్పుడు తీర్పు చెప్పలేడు కారణం ఏంటి మనం మనం పూర్వం కర్ణుడు ఉండేవాడు అనుకోండి ఈ కలియుగంలో గొప్ప దాత అవడంతో మీరు పేరు విని ఉండదు సిఆర్ దాస్ గారు చిత్తరంజన్ దాస్ గారిని కలకత్తాలో ఉండేవాడు ఆయన ఆయన సుభాష్ చంద్రబోస్ గురువు ఆయన పేరు చిత్తరంజన్ దాస్ నేను రైలు ఇంజిన్ తయారవుతున్నాను చూడండి రైలు ఇంజిన్ తయారు పెట్టి ఆయన పేరు పెట్టారు సిఆర్ దాస్ గారు ఆయన కలకత్తా వేరు చేశాడు సుభాష్ చంద్రబోస్ ఆయన దగ్గర రాజకీయాలు నేర్చుకున్నాడు కానీ మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఏంటో సిఆర్ దాస్ గారిని అడిగి పుచ్చుకొచ్చుంటారు మీకు ఎంత ఏదైనా కావాలంటే ఎవరు అడిగారు మీరు ఇబ్బంది పడుతున్నారు మీ సిటీ మీద దాస్ గారే కదా దాస్ గారిని అడిగి పుచ్చుకొచ్చుంటారా ఇది డబ్బు ఇది డబ్బు కావాల్సింది ఎంత ఆయన్ని అడిగి పుచ్చుకోవడం సమస్య లేదులేండి ఆయన డబ్బు ఉంటే కలకత్తాలో ప్రతి పోడు తన జేబులు ఉన్నట్టు అనుకుంటాడు ఆయన దాస్ గారి జేబులో డబ్బు ఉంటే కలకత్తాలో ఉన్న ప్రతి పోడు మన జేబులో డబ్బు ఉందని అనుకుంటాడు ఏదైనా దాస్ గారు చెప్తారు నూటంటే సిఆర్ దాస్ గారు తాతగారు దివాళా తీస్తే అంటే ఏదో వ్యాపారం చేసి నష్టం వస్తే తాతగారు దివాళా తీసి పేరు తన పేరు కలకత్తా హైకోర్టులో పేర్లు పట్టినప్పుడు లక్షలాది ఆరు బస్తా రెండు రూపాయల రోజులు లక్షలాది సంపాదించి తాతగారు ఎవరెవరికైతే డబ్బు ఇవ్వాలి ప్రతి వాడి ఇంటికి మా తాత నీకు ఎంత ఇవ్వాలి మా తాత నీకు ఎంత ఇవ్వాలి మా తాత నీకు ఎంత వృద్ధి దగ్గర కనిపెట్టారు వాడు దాస్ నోట్లు లేవు ఏమి లేవు మా తాత ఎంత ఇవ్వాలి మా తాత నీకు ఇవ్వాలి మా తాత నీకు ఇవ్వాలి మా తాత అలా ఉద్దీగులు సహా సరిపెట్టి కలగత్తి తెలియదు వాడు సిఆర్ దాస్ జైలు వేస్తే అరవింద్ ఘోష్ గారిని రక్షించడం కోసం సిఆర్ దాస్ గారు 16 రోజులు ఆర్జన చెప్పాడు కలగత్తాయి ఆయన జైలు నుంచి విడిచి తిరిగి బయటకు తీసుకురావు కాకపోతే ఏమన్నాడంటే ఆ జడ్జి రోజు తిరిగదు నేను 16 రోజులు చెబుతున్నాను ఇంక చెప్పలేనన్నాడు దాస్ గారు కానీ ఒక మాట జ్ఞాపకం ఇవాళ మీరు ఆయన గురిచి క్షేత్రం గురి తీసేస్తారు చచ్చిపోతారు కానీ ఆయన మాటలు ఆయన చెప్పిన మాటలు ఆయన చేతులు తొలి చేసిన చేతలు ఆయన నోరు తొలి చెప్పిన మాటలు చేతులు తొలి చేసిన చేతలు ఈ భారతదేశంలో ఉండవు భారతదేశాన్ని దాటి వెళతాయి నదులను దాటి వెళతాయి సముద్రాలను దాటి వెళతాయి కొండలను దాటి వెళతాయి ప్రపంచంలో దాటి ఇంత గొప్ప మహాత్ముని ఎవరు చంపేశారు ఎలా చంపేశారని అడుగుతారు ఈ బెంగాల్ అయిపోతున్న జడ్జిని మీరు తీశారు అందుకు చచ్చిపోయారు మీకు వచ్చి మీ పేరు అంటారు నేను తీసేద్దాం సార్ మీరు చుట్టపెట్టుకుంటారు మనిషి ఎలాగో చచ్చిపోతాడు మీ ఎలా విశిక్ష అయిపోయినా నాలుగేళ్ళకైనా వాడు చచ్చిపోతాడు ఈ గవర్నమెంట్ మనకు విశిక్ష అయిపోయినా ఎలాగైనా సాగు వస్తుంది సహజంగా మనకు కానీ ఏమిటి మీరు గురి గురి ఆగ్రహించారు అనుకున్న దోషి గారికి ఇంత గొప్పవాడు ఎలా చచ్చిపోయిన ప్రశ్న తర్వాత భవిష్యత్తులో వస్తుంది ఇంత మానవ జాతిని ఇంత ప్రేమించాడే మానవుల కోసం జీవించాడే మానవుల కోసం మరణించాడే ఇంత గొప్ప వ్యక్తిని ఎలా చచ్చిపోయారు ఏ రోజున చచ్చిపోయారు ఏంటి కలరా వచ్చిందా లేకపోతే క్యాన్సర్ వచ్చిందా అని చెప్పుకుంటా ఆ కలరా రాలేదు క్యాన్సర్ రాలేదు బెంగాల్ హైకోర్టు విడి శిక్ష వేసింది అందుకు ప్రాణం చేయని విడి శిక్ష ఇదంతా మీ కోర్టు మీద పడిపోతుంది మీ చేద్దంతా మీ తలకు చుట్టుకుంటుంది ఆయన క్రమశక్తిని ఏం చేయగలరు ఆయన మనోనిగ్రహాన్ని మీరు ఏం చేయగలరు ఆయన మాటలు ఉన్న బలం ఏమి చేయగలరు ఆయన రాసిన పుస్తకాలు ఏం చేయగలరు ఆయన చెప్పిన ఉపన్యాసాలు ఏం చేయగలరు అది మీరు ఉరి తీయగలరు మీరు ఉరి తీయలేరు మీరు మీరు ఉరి తీయగలదన్న ఆయన శరీరా ఇంత మహాత్ముని ఉరి తీశాడనే చెడ్డ పేరు కలకాలం చిరకాలం మొదటి మీ ముందు రాసుకోవచ్చు మీరు వీళ్ళు ఇప్పుడు వస్తాను అదే పోయితే తీర్చేటది చెవుటకు నేషన్ నేషన్ కానీ గురువు కానీ నేను శరణ్ వేడుకోలేకపోతున్నానంటే నా అహంకారం నా కాదు నా అహంకారం నా దగ్గర వస్తుంది మీరు ఎవరు అడ్డు రావటం లేదు నా అహంకారం నా దగ్గర మీకు అందరికంటే ఎవరంటే ఎక్కువ ఇష్టం మీరు కూడా తిరిగి అనుచరులు ఎవరు అందరికంటే మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అడిగే గాంధీ గారిని సార్ నాకు రాజీ బాగుంది చాలా ఇష్టం మంచిది కాదు కానీ ఒకసారి చెప్పలేకుండా ఉండబెట్టుకుంటాను కొన్ని కొన్ని పరిస్థితులు చెప్పవలసి వస్తుంది నాకు రాజీ బాగుంటే చాలా ఇష్టం అని చెప్పేదాన్ని అంటే చదువు బాగా చదువుకున్నాడని ఏంటి కారణం నేను గ్లాసులో విషయం కోసి రాజీవ్ బాబు చేసుకొచ్చిన ఈ విషయం నేను తీసుకుంటే బాబు చేసుకుంటాను ఈ విషయం నాకు ఇంటికి వస్తున్నాను ఈ విషయం తాగితే నేను చచ్చిపోను అని ప్రశ్నించడం తాజేవారు రాజీవ్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేతిలో గాంధీ గారికి నేను దొరికి విషయం నాకు ఇంటికి ఇస్తున్నా, ఈ విషయం తాగితే నా శరీరం పోదా, నా శరీరం పడిపోదా అని ప్రశ్నించకుండా ఇలా విషయం గాంధీ గారి చేతిలో ఉంటే విషయం క్లాస్ తీసుకుని కళ్ళు తీసుకుని తాగేది రోజు కాదు. అందుకే ఆ ఇంటి భగవాన్ చూడటం అది దేశం అంతా చూడాలని వచ్చింది, సరాసరి అరుణాచలం వచ్చింది, భగవాన్ చూసింది, భగవాన్ దగ్గర 2 గంటలు కూర్చుంది, భగవాన్ మాట్లాడలేదు, భగవాన్ ప్రశాంతంగా కూర్చున్నారు, ఏం మాట్లాడలేదు అవంతటి రావంతో 2 గంటలు కూర్చుంది, గిరి ప్రయత్నం చేయలేదు, పెద్ద గుళ్ళో వెళ్ళలేదు, ఆశ్రమంలో కాఫీ పుచ్చుకునే భోజనం కూడా చేయలేదు, 2 గంటల సేపు ప్రశాంతంగా భగవాన్ సమక్షంలో కూర్చుని తిరిగమరికాడు, బొంబాయి చూడలేదు, కాఫీ చూడలేదు, తిరిగమరికాడు. భగవాన్ మాట్లాడ భగవాన్ ఇవితో మాట్లాడితే ఇది భగవంతుడు మాట్లాడారు. నేను పొందవలసి మీద పొందాను, ఇప్పుడు నేను పొందవలసిన అంటే ఏంటి? మీరు తెలియనారో తెర మీద బొమ్మ చూసినట్టు ఈశ్వరు అనుగ్రహం ఎక్కడ కట్టాలో మెరిచిపోతున్నట్టు ఉండదు. ఈశ్వరు అనుగ్రహం అనేది మీ కళ్ళ కనపడదు, అతి రహస్యంగా, అతి గంభీరంగా, మీ బుద్ధి గందకుండా, మీ మనస్సు గందకుండా, మీ తెలివి గందకుండా, అతి వేగంగా ఈశ్వరు అనుగ్రహం పనిచేస్తుంది. ఆ పని చేసినప్పుడు, ఆ ఈశ్వరు అనుగ్రహం పని చేసినప్పుడు కనుక మీరు తట్టుకుంటే మీ అజ్ఞానం అలా పటాపంచలు వేయి కొట్టుకుపోతుంది. అతి అతి బలీయంగా వస్తుంది ఈశ్వరు అనుగ్రహం. వచ్చినప్పుడు ఎన్ని వేల జన్మల నుంచి మీద అజ్ఞానం నా సరే అలా కూలిపోయి రాలిపోతాం. సంవత్సరంగా బయటికి వచ్చే పనులు, వారు ఎంత గొప్ప పని చేశారు, మీరు ఎంత గొప్ప పని చేశారు, ఈ డాబా ఎంత బాగుంది, ఈ పొలం ఎలా బాగుంది, ఈ గోడ ఎంత బాగుంది, ఈ స్కూల్ ఎలా బాగుంది, బాగ్యంగా కనిపిస్తుంది ఈశ్వరానికి. అలా వర్ణించలే ఈశ్వరానికి కనుక ఎప్పుడు వస్తుంది, రహస్యంలో వస్తుంది, అతి వేగంలో వస్తుంది, అతి బలంలో వస్తుంది. మీకు ఎన్ని వేల జన్మల నుంచి మీరు బాధపడుతున్న అజ్ఞానం ఒక్క శతంలో ఎత్తుకుపోతుంది, వేగంగా వస్తుంది, ఎవ్వరి మేరంతో వచ్చి కొట్టుకుపోతున్నాను అజ్ఞానం. అది అంత వేగం, ఎంత వేగంగా వస్తుందో మీరు నగరం నుంచి లెక్కలేసి చూడటానికి మీ బుద్ధి కనపడదు, మీ కళ్ళ కనపడదు, మెరుస్తున్నది మీ కళ్ళ కనపడదు, మీ కళ మెరుపుడికి అనదు, మీ కళ్ళతో చూడాలంటే మెరుస్తున్నట్టు కనపడదు, మీ మనస్తో ఆలోచిందంటే మీ తెలివి కనపడదు, కానీ ఎవరైనా వేగంతో వస్తున్నట్టు మీకు ఊపిరి కూడా కలదు. మీకు వర్షం మీ శిరస్సు మీద వర్షం పిలిచినప్పుడు మీకు తెలుస్తున్నారా? ఇది నిజం కాదని తెలియదని కొన్ని శకన సార్ ఈశ్వరు ఈశ్వరుడు రావదని తను కోటి జన్మల తిరిగితే మీరు ఏదైతే నిజం నిజం అనుకుంటున్నారు, ఏ ఆదర్శం కోసమైతే మీరు జీవిస్తున్నారు, అవన్నీ కూడా నా మనకుండే పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి చేస్తాను కూడా. ఇందులో ఏమి సారం లేదని తెలుసుకోవడానికి ఈశ్వరు అనుగ్రహం రావాల్సిందే, కానీ అప్పుడు వరకు కేవలం మనం సాధన చేసినప్పటికీ కోటి జన్మల తర్వాత కూడా ఇంతే. సదరు మహాశయ గారు ఈశ్వరు అనుగ్రహం లేకుండా ఎవరు జ్ఞాని కాలేదు. నేను చేతికి పైకెత్తి మరీ చెబుతాను, ఈశ్వరానుగ్రహం లేకుండా మటుకి ఎవడు జ్ఞాని కాదు. మీరు చేసే సాధన వల్ల కానీ, మీరు చేసే పూజ వల్ల కానీ, మీరు చేసే యజ్ఞాల వల్ల కానీ, మీరు కేవలం అంత మాత్రం చేస్తే ఈశ్వరానుగ్రహం లేకపోతే మీరు మటుకు జ్ఞానులు కాదు. మీరు ఏమైనా యజ్ఞాలు చేసినా, తపస్సులు చేసినా, యోగాలు చేసినా, మీరు ఎంత యోగాభ్యాసం చేసినా, ఎంత సాధన చేసినా, మీరు ఎవరు గర్వం పడకండి, వాటి వల్ల జ్ఞానం రాదు. ఎక్కడ వస్తుందో తెలియదు, ఏ జన్మలో వేస్తాడో తెలియదు, ఏ శుభగడిలో వేస్తాడో తెలియదు. వచ్చినప్పుడు మటుకు మిమ్మల్ని అమృత ప్రవాహంలో ముంచేస్తాడు. తలుపులు మూసేసి, ఈ తలుపులను మూసేసి, ఈ పక్క తలుపులు, ఈ పక్క తలుపులు మూసేసి ఒక 1000 సంవత్సరాలకి స్కూల్ ఎలా ఉంచితే, తర్వాత ఇక్కడ దీపం వెలిగిస్తే, నేను 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను, ఈ చీకటిని నేను బయటకు వెళ్తాను, బయటకు వెళ్ళాను అంటున్నాను చీకటి, అంటే దీపం వెలిగేసి చీకటిగా ఉందని కొంచెం దీపం వెలిగిస్తాం. నేను తర్వాత 1000 సంవత్సరాల నుంచి స్కూల్లో ఉంటున్నాను, నేను చీకటిని మీరు దీపం వెలిగించినట్టే నేను బయటకు వెళ్ళాను చీకటి చూస్తున్నాను, దీపం వెలిగించినట్టే చీకటి కోసం. అదే మనకి ఎన్ని కోట్ల జన్మల నుంచి అజ్ఞానాలు ఉన్నప్పటికీ, ఆ ఈశ్వర అనుగ్రహం వచ్చేటప్పటికీ ఈ హృదయంలో అజ్ఞానాన్ని చీకటి కాలిపో. అది వచ్చే వరకు, శకన వరకు, శుభగడి వరకు మీకే తెలియదు. మీరు ప్రిపేర్ అయి ఉండటం, సిద్ధంగా ఉండటం, రెడీగా ఉండటం, వేరుభావం లేకుండా మటుకు తిరిగి ఉండలేదు. ఆ ఈశ్వర అనుగ్రహం వచ్చింది, వేరుభావం ఆఫ్ చేసుకున్నామంటే ఆఫ్ చేసుకోవాలి. ఈశ్వర అనుగ్రహం వచ్చిందంటే వేరుభావం రాలిపోతుంది, ఇప్పుడు వేరుభావం లేకుండా ఉండలేదు. ఈ వడ్లవన పాలనలో భక్తులకు నా విజ్ఞప్తి ఏమిటంటే, ప్రతిరోజు గంట సేపు ఎక్కడో చోట మీరు కూర్చుని భగవద్గీత కానీ భాగవతం కానీ ఏదో మంచి మంచి పుస్తకం కూడా మంచి స్నేహితులతో సమానం, మంచి పుస్తకం కూడా మంచి స్నేహితులతో సమానం. 11వ చోట కూర్చుని ఏదైనా గోష్ఠి చేసుకోవటం చాలా మంచిది, కాలాన్ని మట్టికి అనవసరంగా పాడు చేయక, రోజులు తీవ్రంగా మన మీద గురించి పడుతున్నాయి, కాలం వృధా చేయొద్దు. మీరు రోజు 1 గంట సేపు నడిపి ఈశ్వరుడికి మీరు ఎవరు మీ సంపా 24 గంటలు అనుకోండి, 24 గంటల్లో 8 గంటలు నిద్రపోతున్నారు అనుకోండి, ఇంక 8 గంటలు 16 గంటలు ఉన్నాయి, పదహారు గంటలు 15 గంటలు మీ సంసారం కోసం మీరు పని చేసుకుని పోయి ఒక గంట ఈశ్వరు చెప్పలేదు. ఒక గంట 15 గంటలు మీ సంసారం కూడా ఖర్చు పెట్టి ఒక గంట అని ఈశ్వరు చెప్పలేదు. ఒక గంట కొన్ని మీ డబ్బు అడగడానికి ఇస్తారు, ఒక గంట టైం అడుగుతారు. అంటే వడ్లవన పాలనలో ఏదో కూడా అనుకుని మీకు ఇష్టమైన గ్రంథం ఒకటి తీసుకుని ఒక గంట చేసి మీ సత్కారేక్షణం చేయమని కాదు. మీ దేవుని మార్చుకోక్కర్లేదు. మీకు ఏ మతం అయితే ఆ మతం ఇష్టం ఇష్టం ఉండొచ్చు. మీ ఏ దేవుని ప్రార్థిస్తే ఆ దేవుని ప్రార్థించవచ్చు. కానీ ఏదో మంచి గ్రంథం అంటే పూజ గంట చేసి మధ్యాహ్నం చూసుకుంటాం. సోద మాసవరా చివరిసారిగా ఒక మాట చెబుతుంది. క్రైస్తవ మతాలన్నీ క్రైస్తవ మతం, హిందూ మతం, ద్వాదశ మతం, లేకపోతే మహమ్మదీ మతం, లేదా జైన్ మతం, ఏదో 4-5 మతాలు ఉన్నాయి ప్రపంచం. ఈ పేర్లే చెబుతున్నారు మతం. ఈ ప్రపంచంలో 300 కోట్ల మంది జనం ఉన్నారు, 300 కోట్ల మతాలు ఉన్నట్టు. మన అందరం హిందువులే కదా, అయితే మన అందరం ఒకలాగా ఉన్నాం. నేను కూర్చున్నాడు, మన అందరం హిందువులే కదా, మన అందరం ఒకలాగా ఉన్నాం. ఈ బుర్రపు మతం ప్రపంచంలో ఇప్పటివరకు జ్ఞానం పొందిన వాళ్ళు ఒకే మార్గంలో జ్ఞానం పొందిన వాళ్ళు ఇద్దరు లేరు. సృష్టిలో జ్ఞానులు ఉన్నారు, కానీ ఒకే మార్గంలో ప్రయాణించి ఏదో ఒకటి కనీసం ఇద్దరు ఒకే మార్గంలో ప్రయాణం చేసి జ్ఞానం పొందడం అంటే ఇవాళ రమణ భగవాన్ శిష్యుని అయి ఉండొచ్చు, రమణ భగవాన్ భక్తుని అయి ఉండొచ్చు, కానీ ఆ మార్గంలో నేను జ్ఞానం పొందరు. 70 కోట్ల మంది జనం ఉంటే 70 కోట్ల మతాలు ఉన్నట్టే బుర్రపు మతం. అందుకని మిమ్మల్ని జాగ్రత్తగా ఆలోచించుకోమని చూస్తున్నాం. అనుకరణ పనికి రాదు, అనుకరణ పనికి రాదు. మీరు చేసే జపం, మీరు గణచేపు జపం చేసుకుంటారనుకోండి, ఆ గణచేపు పూజ చేసుకుంటారనుకోండి, మీరు ఒక జ్ఞాపకం ఉంచుకొని మీ మాటలు మీ పేగుల్లో అట్టి పెట్టుకోవాలి. మీ హృదయంలో మీ పేగుల్లో మీ నరాల్లో అట్టి పెట్టుకోవాలి ఈ మాట. ఏ మాట? మీరు అరగని చేసి జపం చేసుకుంటే, అరగని చేసి పూజ చేసుకుంటే ఈ అరగంటలో మీరు అభివృద్ధి అవుతున్నాం అన్న సందర్భం మీరు మర్చిపోతారు. అభివృద్ధి మీ కళ్ళకు కనపడదు. మీరు 10 నిమిషాలు ఇంటికారి జపం చేసుకుంటారనుకోండి, ఆ జపం యొక్క ఫలితం మీ కళ్ళకు కనపడదు. కానీ 10 నిమిషాలు కూడా అభివృద్ధి పొందినట్టే ఈ 10 నిమిషాలు కూడా మనకు అభివృద్ధి జరుగుతుందన్న విషయం మర్చిపోతారు. మీరు ప్రయత్నం చేసినంత మాత్రం చేస్తే మీరు జ్ఞానం అవ్వలేదు. ప్రయత్నం అవసరమే, ప్రయత్నం అవసరం అయితే అటమాత్రం చేస్తే మీరు జ్ఞానం, ప్రయత్నం అవసరం అందులో మీరు అభివృద్ధి పొందుతారు. మీ ప్రయత్నం ఒకటే చాలదు, ఈశ్వరానుగ్రహం కూడా కలిసి రావాలని చెప్పడం కోసం ఈశ్వరానుగ్రహం ఈశ్వరుడు గురించి చెప్తున్నాను. మీ దగ్గర ఉంది తాగడానికి ఏమిటి, ఈశ్వరుడు ఇవ్వాలి. ఎనపట్టి మీ దగ్గర ఉంది, ఎనపట్టిలో డబ్బు మీ దగ్గర ఉంది, కానీ తాగడం చేయమంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు మీ చేతికి అంది ఇవ్వాలి. డబ్బు మీదే, పెట్టి మీదే, తాగడం చేయ మీ దగ్గర లేదు, ఎలా వస్తుంది మీకు డబ్బు? హృదయంలో భగవంతుడు, హృదయంలో ఆత్మ మీదే. కానీ ఈశ్వరుడికి తాగం చేయాలి అంటే హృదయంలో ఉన్న స్వామి తన తెలుసుకునే తాగం చేయి మీకు ఇస్తారు. అదే అంతగా చివరిసారిగా కఠినమైన మాట చెప్పేస్తున్నాను. నిజమనేది తన తెలుసుకోమని కోరుతుందా, లేదా అబద్ధాన్ని తెలుసుకోమని కోరుతుంది? నేను బాగుపడితే మిమ్మల్ని బాగుపడమని కోరతానా, మిమ్మల్ని పాడైపోయిన కోరతాను? నిజంగా నాలుగు ఆత్మ ఉంది, నాలుగు సత్యం ఉంది. ఈ సత్యం తను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని చెబుతుందా, లేకపోతే మనం బయటికి పోయి బయట గొడవలు తిరగమని చెబుతాను? ఇప్పుడు నన్ను తెలుసుకుంటే బాగుందని సత్యం కోరుతుండే, సత్యం నిజంగా ఎలా కోరుతుందో, అది జీవుడు బయటికి వెళ్ళిపోయి పాడైపోతే బాగుందని కోరుతుంది. ఇది మీ బాగా ప్రశాంతంగా ఆలోచిస్తుంది. హృదయంలో ఉన్న సత్యాన్ని చెప్పినట్టు నిర్చి, నేను చెప్పినట్టు నిర్చి. ఈ హృదయంలో భగవంతుడు ఆత్మరూపంలో సత్యరూపంలో ప్రదాయిస్తున్నాడు కాబట్టి ఒక్కసారి మీ మనసును లోపలికి తిప్పుకుని నేను చెప్పినట్టు మీరు చేయొద్దు. మీ హృదయంలో ఉన్న ఆత్మ ఎలా చెబితే అలా చెప్పు. మీ హృదయంలో ఆత్మ కనుక మీరు చెడ్డ చెబుతాంటే అది నిజమే కాదు. సత్యం కనుక ఉంటే, నన్ను తెలుసుకుంటే బాగుంది, నేను ఒక్కసారి కూడా సత్యం అనుకోదాన్ని గురించి. కనీసం ఆ మాటలు మీకు వినపడటం లేదా? ఆ శబ్దం వినపడటం లేదా? ఆ రూపం కనపడటం లేదా? ఆ వాణి వినపడటం లేదా?